ఇప్పుడు సూర్యచంద్రరావు గారు ప్రస్తావించారు కాబట్టి అందుచేత అంటే ఈశ్వర భావనతోటే నాన్నగారికి సన్మానం చేస్తున్నామని చెప్పారు. మనకి భావన ఈశ్వర భావనే ఉండాలి, నీకు అర్థమవుతుందే. అని మనకి ఈశ్వర భావన ఉంటే మనకి వికారాలు రావు. మీ అందరిలోని ఈశ్వరుణ్ణి నేను చూస్తుంటే, మీ అందరిలో ఉన్న ఈ రంగుని కాకుండా, మీ జీవలక్షణాలను కాకుండా, మీ శరీరానికి ఉన్న రంగుని కాకుండా, మీ హృదయంలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి నేను చూస్తుంటే నాకు వికారాలు రావు, నాకు భేదబుద్ధి నశిస్తుంది, చైతన్య స్థాయి పెరుగుతుంది, పరమాత్మలో ఐక్యమవుతాను. ఏంటి మీ పట్ల నేను ఈశ్వర భావంతో పనిచేస్తే అది. ఇప్పుడు సూర్యచంద్రరావు గారు ఉపన్యాసం ఉన్నటువంటి భావన ఏంటంటే, మనం ఏ పని చేసినా ఈశ్వర భావనతో కనుక చేస్తే అహంకారం పలచబడుతుంది, ఈగో మైండ్ తగ్గుతుంది, ఆరోగ్యన్స్ తగ్గుతుంది. ఈశ్వర భావన కానీ చేస్తే ఈశ్వరు యొక్క అనుగ్రహానికి నువ్వు అంటే ఈశ్వరుడు చెప్పినట్టు నడుచుకుంటే, ఈశ్వర భావనతోటి పనిచేస్తే, ఈశ్వరుడితో ఆరాధిస్తే ఆయన అనుగ్రహానికి నువ్వు పాత్రుడవుతావు. ఆయన అనుగ్రహానికి పాత్రుడైతే నువ్వు ఆయన స్వరూపాన్ని తెలియబడుతుంది. అంటే భగవంతుడు మనకి తెలియబడాలనుకుంటే మనం తెలుసుకోగలం, కానీ ఆయన తెలియబడకపోతే మనం తెలియచేయట్ల వల్ల తెలుసుకోలేమని చెప్పకుండా చెప్పారు సూర్యచంద్రరావు గారు. అది స్వాముల వారి దగ్గరికి, ఆచార్య స్వాముల వారి దగ్గరికి మనం ఇప్పుడు వస్తున్నాం. దేర్ ఆర్ దోస్ హూ సంహౌ మేనేజ్ టు అటైన్ దిస్ రేర్ హ్యూమన్ బర్త్. కొంతమంది ఏదో చెప్పబడి కొంచెం మంచి పనులు చేసి ఏదో రికమెండేషన్ల సహాయం మీద ఏదో రకంగా కాస్త ఏదో నిట్టిలుగా ఏదో చిన్న చిన్న పనులు చేసి మొత్తం మీద ఈశ్వరుడు పాదాలను ఆశ్రయించి మానవ జన్మ తెచ్చుకుంటారట. ఏదో మొత్తం మీద కష్టపడి ఏదో రకంగా చెప్పులు పడతారట. మీకు అర్థమవుతుందే. ఇప్పుడు మనం చూడండి, మనకి ర్యాంక్ మార్కులు రాకపోయినా ఏదో రికమెండేషన్ పట్టుకుని ఏదో ఉద్యోగం తెప్పించుకున్నట్టుగా, అలాగే మనం మామూలుగా ఏదో రకంగా కొంతమంది 100 రూపాయలు పవిత్రులు కాకపోయినా, 100 రూపాయలు పుణ్యం లేకపోయినా ఏదో కష్టపడి భగవంతుని ఆశ్రయించి ఏదో భగవంతుడి చేత గురువు చేత ఏదో రికమెండేషన్ చేయించుకుని మొత్తం మీద ఏదో రకంగా మానవ శరీరాన్ని తెప్పించుకుంటారట కొంతమంది. అంటే మానవ శరీరంలో ఉండటానికి తగిన యోగ్యత తనకు అరగత లేకపోయినా కొంతమందికి మానవ శరీరాలు వస్తాయి. అంటే ఆచార్యులు కూడా ఎందుకు చెబుతున్నారంటే, కొంతమందికి హ్యూమన్ బాడీలో ఉన్నప్పటికీ జంతు లక్షణాలు ఎక్కువ ఉంటాయి. ఇక అందుచేత కొంతమందికి జంతు లక్షణాలు పూర్తిగా పోకపోయినా హ్యూమన్ బాడీ వచ్చేస్తుంది. ఏదో రికమెండేషన్ మీద అనంటే ఇంకోటి ఏదో రకంగా వాళ్ళు చెప్పడం వాళ్ళు పడి హ్యూమన్ బాడీ తెచ్చుకుంటారు ఆచార్యులు వారు చెబుతున్నారు. తొట్టేంది శ్రీ టుగెదర్ విత్ బాడీ అంటే మెంటల్ స్ట్రెంగ్త్. మామూలుగా వచ్చేటప్పుడు ఈశ్వరుని ఆరాధించి ఆ పూర్వపుణ్యం వల్ల కొంతమంది రోగాలు లేకుండా, కొంతమందికి అసలు హాస్పిటల్కి వెళ్ళకుండా కూడా శరీరం, కొంతమందికి 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతికితే పళ్ళు ఊడవు, మీకు అర్థమవుతుందా, చూపు తగ్గదు, ఆ శరీరంలో ఆరోగ్యం బాగా ఉంటుంది, ఆ తిండి కూడా ఏమి జీర్ణశక్తి తగ్గదు, అలాగ శుభ్రంగానే తింటాను ఉంటారు. అలాగే శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యంగా కూడా కొంతమంది ఉంటారు. అంటే వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన లేకపోయినా, అంటే సత్కర్మ వాళ్ళు ఆచరించకపోయినప్పటికీ కొంతమంది మానసిక ఆరోగ్యంతో శారీరక ఆరోగ్యంతో ఆ జన్మాంతర సుకృతాన్ని బట్టి తొలతూగుతూ ఉంటారు. అంటే రేర్ హ్యూమన్ తొలగరిచే బాడీలను ఇంటరెస్ట్ అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ ది స్క్రిప్చర్స్. అంతేకాదు శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక ఆరోగ్యమే కాదు, సరస్వతి యొక్క కటాక్షమే కాదు, లక్ష్మీదేవి యొక్క కటాక్షమే కాదు, అన్ని కటాక్షాలు పొంది సంఘంలో గౌరవాన్ని పొంది శాస్త్రాన్ని జాగ్రత్తగా చదువుకుని శాస్త్రాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి ఇతరులకు చెప్పే శక్తి కూడా కొంతమందికి ఉంటుంది. ఇన్ని రకాలుగా ఉన్నప్పటికీ అంటే శాస్త్రాన్ని వాళ్ళు అధ్యయనం చేసి వాళ్ళు అర్థం చేసుకుని అంత అర్థం చేసుకోవటమే కాకుండా అధ్యయనం చేయటమే కాకుండా ఇతరులకు అర్థమయ్యేలాగా చెప్పే శక్తి కూడా కొంతమంది మనుషులకు ఉంటుంది. అదే మీకు అర్థమవుతుంది. అలాగే కొంతమందికి ధనం ఉంటుంది. ధనం ఉన్నప్పటికీ వాళ్ళు ఆ ధనాన్ని వాళ్ళ పొట్టకే పరిమితం చేసుకోకుండా ఇతరులకు కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. ఇందాక ఒక మాట అన్నారు సూర్యచంద్రరావు గారు, నాన్నగారు బోధిస్తున్నారు ఇందులో ఎంతమందికి సంస్కారం వచ్చింది, ఎవరికైనా సంస్కారం కొద్దిగానే లేకుండా ఉండరు, వచ్చే ఉంటుందని సూర్యచంద్రరావు గారు చెప్పారు. అంటే రామకృష్ణ పరమహంస అన్నాడు, మనం ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు ఒక బాధ చేసినప్పుడు అందరూ బాగుపడకపోవచ్చు, ఇట్ ఈస్ గ్లోరియస్ ఈవెంట్ టు హెల్ప్ వన్ మ్యాన్ అన్నాడు రామకృష్ణుడు. ఎవరంటే ఇప్పుడు నేను ఏదైనా నాలుగు మాటలు చెబుతున్నప్పుడు మీకు అందరికీ అర్థం కాకపోయినా కనీసం ఒక్కడైనా ఈ మాటలను పట్టుకుని ఒక్కడైనా వాడు మనస్సు సంస్కరించబట్టడానికి ఆడు జీవితాన్ని మలుపు తిప్పుకోవడానికి కనీసం ఇన్ని వేలాది మంది జనుల్లో ఒక్కడికైనా ఆ కొంచెం ఆ పరివర్తన వస్తే చాలు అన్నాడు రామకృష్ణుడు. ఇట్ ఈస్ గ్లోరియస్ ఈవెన్ టు హెల్ప్ వన్ మ్యాన్. ఒక్క మనిషి బాగుపడితే చాలు, ఇక్కడ 2000 మంది కూర్చున్నారనుకోండి, ఒక్కడికి ఆ శాంతి అందితే చాలు, ఒక్కడికి ఆ సుఖం అందితే చాలు, మన జీవితాన్ని మలుపు తిప్పుకోవాలని ఆధ్యాత్మికంగా పురోగతి సాధించాలని భగవంతుల్లో ఐక్యం కావాలని ఆ చైతన్య స్థాయిని అందుకోవాలని ఆ జ్ఞానం యొక్క శిఖరాలను అందుకోవాలనేటువంటి కాంక్ష ఎంతమందికి కలగక్కలే, కలిగితే మంచిది, కనీసం ఒక్కడికైనా కలిగితే ఈ జ్ఞాన యజ్ఞం యొక్క సఫలమైనట్టు, ఈ జ్ఞాన యజ్ఞం యొక్క రిజల్ట్ వచ్చినట్టే అన్నాడు రామకృష్ణుడు. అందుచేత మీకు ఎన్ని వైభవాలు ఉన్నప్పటికీ, మీకు అర్థమంటే మీ ఇంటిలో ఎన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ, అందరూ ప్రేమించే వాళ్ళ మధ్యన మీరు నలుగుబోతున్నప్పటికీ, మీ చుట్టూరు అందరూ ప్రేమిస్తున్నప్పటికీ, అంటే అత్తవారి ఇంట్లో అందరూ ప్రేమిస్తున్నారు, మిమ్మల్ని పుట్టింట్లో అందరూ ప్రేమిస్తున్నారు, ఇన్ని రకాలుగా మీరు అందరి ఎందు మీరు ప్రేమకు పాత్రలు అవుతున్నప్పటికీ, మీకు రూపాయలు పైసలు ఉన్నప్పటికీ, మీకు చదువులు ఉన్నప్పటికీ, మీకు మామూలుగా అన్నీ ఉన్నప్పటికీ, మీకు పొట్టకి బట్టకి లోటు లేనప్పటికీ, మీకు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, ఇన్ని ఉన్నప్పటికీ, దట్ ఇస్ నాట్ స్టేబుల్, ఇన్ని ఉన్నప్పటికీ, ఇన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ చాలామంది మూఢులుగానే ఉంటున్నారు, కానీ అమూఢులుగా ఉండటం లేదు అంటున్నారు ఆచార్యుల వారు. భగవంతుని ఇన్ని కంఫర్ట్స్ మీకు ఇచ్చినప్పటికీ, ఇన్ని సదుపాయాలు ఇచ్చినప్పటికీ, అయ్యో పరమేశ్వరుడు మనకి ఇన్ని సదుపాయాలు ఇచ్చాడు అంటే ఈ సదుపాయాలను మనం ఉపయోగించుకుని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని బ్రహ్మములో పరమేశ్వరుడు ఐక్యముగా అనే బుద్ధి ఒకటి కలగటం లేదు, ఇది మాయా అన్నాడు ఆచార్యుల వారు. ఏం చెప్తున్నాడు ఆచార్యుల వారు, మీకు ఇవన్నీ ఉన్నమాట నిజమే, కొంతమందికి భౌతికంగా ఏమీ లోటు ఉండదు, భౌతికంగా ఏమీ లోటు ఉండదు, కానీ వాళ్ళు చైతన్య స్థాయి పెంచుకోవాలి, జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి. అమూఢుడు, అమూఢుడంటే మూఢత్వం లేనివాడు ఎవడు? జ్ఞాని. మూఢుడు అజ్ఞాని, అమూఢుడెవడు? జ్ఞాని. అంటే అమూఢుడంటే మూఢత్వం లేనివాడు అంటే ఇన్ని భౌతికమైన ఇన్ని సంపదలు, అత్తవారింటి కాడ సుఖంగా ఉండి, పుట్టింటింటి కాడ సుఖంగా ఉండి, డబ్బుకు లోటు లేకుండా, చదువు తగినటువంటి చదువు ఉండి, అన్ని సదుపాయాలు ఉండి, ఏమీ లోటు లేదు, భౌతికంగా మనకి ఏమీ లోటు లేదు అనుకునే వాడు కూడా ఆ జ్ఞానం సంపాదించడానికి ప్రయత్నం చేయటం లేదు, వీళ్ళని మూఢులు అనకపోతే ఏమంటాను అంటున్నాడు ఆచార్య స్వాముల వారు. అంటే సదుపాయాలు లేని వాళ్ళ మాట వదిలేయండి, అవకాశాలు లేని వాళ్ళ మాట వదిలేయండి, అవకాశాలు ఉంది కూడా ఎవడు బాగుపడటానికి ప్రయత్నం చేయటం లేదు. ఎంతకాలం జీవిస్తాం? డెత్ మనకేం నోటీసు పంపదు, మున్సిపాలిటీ వారు నోటీసు పంపించినట్టు డెత్ ఏమో నోటీసు పంపించదు. డెత్కు పైగా సెలవులు లేవు, గవర్నమెంట్ వారు మనకు ఆదివారం సెలవిస్తారు కానీ చావుకి సెలవులు లేవు. ఆదివారం కూడా చచ్చిపోతాం, పోనీ ఏళ ఆదివారం కదా, ఈ ఏళ సెలవు కదా, పోనీ ఈవేళ ఆ డెత్ యమధర్మరాజు మన దగ్గరికి రాకూడదు అని అనుకోడు. ఇంకేందుకు చావుకి సెలవులు లేవు, దసరా సెలవులని, యాసకాలం సెలవులని చావుకి సెలవులు లేవు. ఏ రోజున చావు వస్తుందో మనకు తెలియదు, ఏ ఆ నోటీసు లేకుండా వస్తుంది పైగా, అది ఎప్పుడు పోతాం, ఈ ముక్కులో గాలి ఎప్పుడు బయటికి పోతుందో మనం చెప్పలేము. అంటే ఈ ముక్కులో గాలి తిరుగుతున్నప్పుడే శరీరం మరణించిన తర్వాత కాదు, ఈ ముక్కులో గాలి తిరుగుతున్నప్పుడే శరీరం ఉండగానే నువ్వు జాగ్రత్తగా భగవంతుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాలు నువ్వు జాగ్రత్తగా ఉపయోగించి జ్ఞానం సంపాదించుకుని, జ్ఞానం సంపాదించుకోవటం వల్ల మాత్రమే నీ హృదయంలో ఉన్న వస్తువు నీకు ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తున్నాయి. కానీ జ్ఞానం లేకపోతే రాజు, కొండ ఉన్నా, నీళ్లు ఉన్నా, బియ్యం ఉన్నా, అన్నం పడకపోతే నిప్పు కూడా ఉండాలి. అదేవిధంగా నీకు ఎన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ జ్ఞానం లేకపోతే మోక్షం రాదు. సదుపాయాలు ఉండి కూడా, అవకాశాలు ఉండి కూడా నువ్వు జ్ఞానం సముపార్జించుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు వాడు మూఢుడు, ఇది దురదృష్టకరము అంటున్నాడు స్వాములు వారు. అంటే అవకాశాలు లేని వాళ్ళ మాట వదిలేయండి, ఉన్నవాళ్ళు కూడా అవకాశాలు ఉపయోగించుకోవటం లేదు అని, ఇది ఒక రకమైన మూఢత్వం, ఇది ఒక ఇది రకమైన మూఢత్వం. అంటే ఈ మూఢత్వం నన్ను చేపి దుఃఖం విడిచిపెట్టదు. మీకు ఏ కారణం వల్ల దుఃఖం వచ్చినా, ఏ కారణం వల్ల అశాంతి వచ్చినా, మానసికమైనటువంటి అండ్రస్ట్ మీకు ఏ కారణం వచ్చినా లోపల మూఢత్వం ఉన్నమలానే అజ్ఞానం ఉన్నమలానే ఆచార్యులు వారు ఇక్కడ చక్కటి మాట చెబుతున్నారు. మాకు భయము లేదు అని అనుకోకండి. బంధం ఉన్నంతసేపు మనిషిని భయం వెంటాడుతూ ఉందంటున్నారు స్వాముల వారు. ఎవడికైతే బంధం ఉందో బంధం ఉన్న ప్రతి మనిషిని కూడా భయం వెంటాడుతూ ఉంటుంది. ఎవడైతే బంధంలోంచి బయటకు వచ్చాడో వాడే అభయస్థితిని పొందుతాడు, అంటే ఫియర్లెస్ స్టేట్ని పొందుతాడు. వికతబీహి భయం లేకుండా జీవించమన్నాడు ఎవడు కృష్ణుడు. పరమాత్మ ఏమన్నాడంటే ఫియర్లెస్ స్టేట్కి ఎదిగి వెళ్ళిపో, అభయస్థితికి వెళ్ళి వెళ్ళిపో. అంచేతనే రవీంద్రనాథ్ ట్యాగూర్ కూడా గీతాంజలి ఏమన్నాడు, ఎక్కడ భయము లేదో ఆ స్థితికి నన్ను వెళ్ళటానికి నాకు సహకరించమని పరమేశ్వరుని ప్రార్థించాడు గీతాంజలిలో. ఇది ఒక్కటే జ్ఞాపకం ఉంచుకోండి. మనకు ఏదైనా బంధం ఉందనుకోండి తప్పనిసరిగా మనకు భయం వస్తుంది. బంధం లేని వాడికి భయం లేదు, బంధం ఉన్నవాడిని భయం వెంటాడుతూ ఉంటుంది. ఈ ఒక్క ఆచార్యస్వాములు వారు చెబుతున్నారు. అంచేది మూఢత్వం, ఈ ఇన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ మనిషి మూఢుడిగానే ఉంటున్నాడు. అంచేత మనిషి ఒక మూఢత్వంలోంచి బయటికి రావాలి. మూఢత్వం అంటే అజ్ఞానం, అజ్ఞానంలోంచి బయటికి రావాలి. అంచేత నువ్వు అజ్ఞానంలోంచి బయటికి రావాలంటే సంఘదోషం విడిచిపెట్టాలి. ఆ సంఘదోషంలో జయిస్తేనే కానీ, ఆ సంఘదోషంలోంచి ఆ అటాచ్మెంట్లోంచి నువ్వు బయటకు వస్తేనే కానీ అజ్ఞానంలోంచి బయటికి రాలేవు. అజ్ఞానాన్ని విడిచిపెట్టి నీ తిరుగు తక్కువతనాన్ని విడిచిపెట్టి ఆచార్యుల వారు మిమ్మల్ని తిట్టడం లేదు. మీ లోపల ఉన్న అజ్ఞానాన్ని, మీ లోపల ఉన్న అమాయకత్వాన్ని, మీ లోపల ఉన్న ఇగ్నోరెన్స్ని తిడుతున్నాడు, కానీ మిమ్మల్ని తిట్టడం లేదు. మీకు అర్థమవుతుంది, మిమ్మల్ని ఎవరిని ఏమంటం లేదు. మీ లోపల అజ్ఞానాన్ని తిడుతున్నాడు కానీ మిమ్మల్ని ఏమి తిట్టడం లేదు. మీ ఒంటి మీద ఏది కూడా వాళ్ళనివ్వటం లేదు. మీ లోపల ఉంటుంది అజ్ఞానాన్ని, ఆ మూఢత్వాన్ని విమర్శిస్తున్నాడు. ఎవరు మీకు అర్థమవుతుంది, దాన్ని తొలగించుకోమని. అంటే ఆచార్యుల వారికి మన విరోధం కాదు, మనలో ఉన్న అజ్ఞానం విరోధి ఆయనకి. అంతేగాని మన విరోధం కాదు ఆచార్యుల వారికి. అంటే ఏమని చెబుతున్నాడంటే, నువ్వు అండ్ ఎట్ ఆర్ సో డెలివరేట్ దట్ దే డు నాట్ స్ట్రగుల్ ఫర్ లిబరేషన్. ఇన్ని అవకాశ భగవంతుని మీకు ఇన్ని అవకాశం వచ్చినప్పటికీ మూఢత్వాన్ని విడిచిపెట్టకుండా మీరు భగవంతుని తెలుసుకోవడానికి పోరాటం చేయటం లేదు. అంటే పోరాటం అంటే సాధన చేయటం లేదు, సాధన అంటే ప్రయత్నం చేయటం లేదు. సూర్యచంద్రరావు గారు ఒక మాట అన్నారు, నాన్నగారు చెప్పిన మాటలు మీరు వింటున్నారు, ఇక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత మరిచిపోతున్నారు అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, నేను చెప్పిన మాటలు మీ సొంతం అవ్వాలంటే సాధన లేకుండా మీ సొంతం కాదు సుమాన చెప్పడం కోసం సూర్యచంద్రరావు గారు ఆయన జీవితంలో ఆ వడబోసి అనే అనుభవం యొక్క సారాన్ని మనకు అందించారు. అంటే ఏ తలకాయలు లేకపోసారి ముసల తలకాయలు కూడా మనకు అవసరమే. ముసల తలకాయలు మంచి సలహాలు చెప్తూ ఉంటారు మనకి. అంటే ముసల తలకాయలు కూడా మనకు ఉపయోగమే. ఇప్పుడు ముసల తలకాయలకి ఇరువు లేకుండా చేసేస్తున్నారు ఇంట్లో. మీకు అర్థమవుతుందా, ముసల తలకాయలకు అనుభవం ఉంటుంది. ఒక మంచి మాట చెప్పారు సూర్యచంద్రరావు గారు భీష్మాచార్యుడు. మీకు అర్థమవుతుందా, అంటే నాన్నగారు ఏదో చెబుతున్నారు, చెబితే మీరు ఇంటికి వెళ్ళిపోతున్నారు, ఆ ఇంటికి వెళ్ళిపోతే మీకు అది మర్చిపోతున్నారని. అంటే దాని అర్థం ఏంటి, నాన్నగారు చెప్పింది మీకు సొంతం అయితేనే మీకు ఇంటికి వెళితే మీకు జ్ఞాపకం వస్తుంది. అదే మీరు సొంతం చేసుకోవడానికి సాధన చెయ్యండి, సొంతం చేసుకోవడానికి భగవంతుని ప్రార్థించండి. మన జేబులో ఉన్న డబ్బే మనం సొంతం కానీ స్టేట్ బ్యాంకులో ఉన్న డబ్బు మనం సొంతం కాదు. అదేవిధంగా మనం తెలిసి మనం అర్థం చేసుకుని మన అనుభవంలోకి తెచ్చుకునేది మన సొంతం అవుతుంది. కానీ భగవద్గీతలో, వేదాల్లో, ఉపనిషత్తుల్లో, బైబిల్లో, ఖురాన్లో ఎన్ని గొప్ప మాటలు ఉన్నాయో మన సొంతం కాదు. మీకు అర్థమవుతుంది, మనం అర్థం చేసుకుని మన సొంతం చేసుకుని అవగాహన చేసుకుని వాటిని ప్రాక్టీస్ చేసి, మామూలుగా ప్లేడర్ ఏ విధంగా లాని ప్రాక్టీస్ చేస్తారో, డాక్టర్ ఏ విధంగా మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తారో, అలా ట్రూత్ని ప్రాక్టీస్ చేస్తేనే కానీ ట్రూత్ మనకు అనుభవంలోకి రాదు అంటున్నారు ఆచార్యుల వారు. అందుచేత మూఢత్వం విడిచిపెట్టు, మూఢత్వం విడిచిపెట్టు. అంటే ఇన్ని అవకాశాలు ఉన్నప్పటికీ జ్ఞాన సముపార్జనకి నీకు బుద్ధి కలగటం లేదు. అవకాశాలు భగవంతుడు ఇచ్చాడు, కొన్ని అవకాశాలు లేని వాళ్ళ మాట వదిలేయండి. అవకాశాలు ఇచ్చినప్పుడు కూడా ఏదో జ్ఞానాన్ని సముపార్జించాలనేటువంటి ఆ తలంపు, ఆ సంకల్పం కూడా నీకు రావటం లేదు. దురదృష్టకరం అంటున్నారు స్వాముల వారు. నీకు అర్థమవుతుంది, అంచేత ఆ ఎరైట్టున్నో అది తెలుసుకోవాలనే కాంక్ష కలగడం కోసమే సజ్జనుల యొక్క సాంగత్యం. ఆ ఇన్స్పిరేషన్ పొందటం కోసమే, ఆ ఆస్పిరేషన్ పొందటం కోసమే సత్పురుషుల యొక్క సహవాసం. సత్పురుషుల యొక్క సహవాసం చేస్తే ఆ జ్ఞానుల యొక్క సహవాసం చేస్తే, ఆ భక్తుల యొక్క సహవాసం చేస్తే వాళ్ళలాగా మనం కూడా జ్ఞానాన్ని పొందాలి, ఆ సుఖాన్ని పొందాలి అనేటువంటి కాంక్ష ఎరైజ్ అవుతుంది. అంటే సహృదయం వాళ్ళతో సహవాసం చేస్తే మనం కూడా సహృదయం సంపాదించాలన్నటువంటి బుద్ధి కలుగుతుంది. ఈ పెద్ద పెద్ద సాధనలు చేయకపోయినా, పెద్ద పెద్ద ధ్యానాలు చేయలేకపోయినా, భగవంతుడు చెప్పిన మాటలు మీ ఇంటికాడ కూర్చుని మీరు జాగ్రత్తగా పరస్పరం మాట్లాడుకుంటూ మ్యూచువల్ ఎక్స్చేంజ్ కనుక చేసుకుంటా అంటే, ఏ బుద్ధిని మీకు కలగజేస్తే నేను తెలియబడతానో ఆ బుద్ధిని నేను ఇస్తానంటున్నాడు పరమేశ్వరుడు. ఇంకేం చెప్తాడండి ఆయన? మీరు కనీసం నేను చెప్పిన మాట, నేను చెప్పిన మాటను ఇంటికాడేనా చెప్పుకుని, అయ్యో పరమేశ్వరుడు ఇలా చెప్పాడు, ఈ మాటకు అర్థమేమిటి, ఈ మాట వెనకాల ఉన్న తాత్పర్యమేమిటి, ఆ శబ్దాన్ని అర్థం, ఆ శబ్దానికి అర్థం గ్రహించి మీకు తెలుసున్న అర్థం మీ పక్క వాళ్ళకు కూడా చెప్తే, అయ్యో వాళ్ళకు ఉపకారం, వాళ్ళ మంచి కోసం కూడా మీరు చెబుతున్నారని మీ అందు అనుగ్రహించి, మీ అందు ప్రీతి కలిగి, మీ అందు ఇష్టం కలిగి, మీ అందు ప్రేమ కలిగి, మీ అందు ఎఫెక్షన్ కలిగి, మీకు భగవంతుని తెలుసుకునే బుద్ధిని ఆయనే ప్రసాదిస్తానన్నారు. ఈ పాడు బుద్ధికి దేవుడు తెలియదు, మనకున్న పాడు బుద్ధికి దేవుడు తెలియదు. అంటే ఎటువంటి సహృదయాన్ని, ఎటువంటి సద్బుద్ధిని, ఎటువంటి ఆ సటిల్ ఇంటలెక్ట్ని, ఆ షార్ప్ ఇంటలెక్ట్ని, ఆ సూక్ష్మ బుద్ధిని, ఎటువంటి సూక్ష్మ బుద్ధిని, ఎటువంటి పవిత్ర బుద్ధిని మనకిస్తే దేవుడు తెలియబడతాడో, అటువంటి పవిత్ర బుద్ధిని, అటువంటి సూక్ష్మ బుద్ధిని, అటువంటి ఏకాగ్ర బుద్ధిని, అటువంటి శాంత చిత్తాన్ని, అటువంటి ఏకాగ్ర చిత్తాన్ని నేను నీకు ప్రసాదిస్తానని అని భగవంతుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. మనం దారిపోవాళ్ళ మాటలు నమ్ముతాం, కానీ భగవంతుడు చెప్పిన మాటలు నమ్మం మనం. ఏం చేయలేదు, దానికి కారణం ఏంటంటే మన వాసనలు నమ్మనివ్వు. ఇది రహస్యం. కృష్ణుడు చెబుతున్నాడు, ఆచార్యులు వాడు చెబుతున్నారు, రమణ మహర్షి చెబుతున్నాడు, దత్తాత్రేయుడు చెబుతున్నాడు, యేసుక్రీస్తు చెబుతున్నాడు, పెద్దవాళ్ళు చెబుతున్నారు, వాళ్ళ అనుభవం యొక్క సారమే మనకు చెబుతున్నారు. అది శిక్షణ కాదు, అది ఇమాజినేషన్ కాదు. ఏదైతే వాళ్ళు పొంది ఏదైతే అనుభవిస్తున్నారో అనుభవంలోంచి అనుభవం యొక్క సారాన్ని తీసే మనకు చెబుతున్నారు. అంటే ఆ మాటలను విశ్వసించడానికి మనం ప్రయత్నం చేసినా మనలో ఉన్న అంటే దురాచారాలు, అంటే దురాలోచనలు, ఆ దుర్గుణాలు, ఈ కుయుక్తులు, ఈ కుతంత్రాలు, ఈ కుచేష్టలు భగవంతుడు చెప్పిన మాటలను మనం నమ్మనివ్వం. సోదర మహాశైలారా, ఈ మాట మీరు బాగా జాగ్రత్తగా వినండి. భగవంతుడు చెప్పింది అక్షర సత్యం, ప్రతి అక్షరం సత్యం. భగవంతుడు అసత్యం చెప్పవలసిన మాటలు అక్కర్లేదు. ఇంకేదో మన ఓట్లు కానీ, మన నోట్లు కానీ భగవంతుడికి అక్కర్లేదు. మన దగ్గర నుంచి గౌరవం కూడా భగవంతుడికి అక్కర్లేదు. మన ఏంది మన ఏంది, అహంకారం ఉన్న వాళ్ళకి ఇతరులు ఉన్నారు, కానీ ఆత్మను తెలుసుకున్న వాడికి ఇతరులు లేరు. అంటే మన దగ్గర నుంచి భగవంతుడు పొందవలసింది ఏమీ లేదు. ఓసారి రంగనతోటి రమణ మహర్షి గారు మాట్లాడుతూ, ఎక్కడ మాటలు లేవో, ఎక్కడ తలంపులు లేవో, ఎక్కడ ఊహలు లేవో, ఎక్కడ సంకల్పాలు లేవో, ఎక్కడ రాగద్వేషాలు లేవో, ఎక్కడ కామక్రోధాలు లేవో, ఎక్కడ భయాలు లేవో, అక్కడ నేను ఉన్నాను అన్నాడు ఎవరు, రంగనతోటి. ఎక్కడ మాటలు లేవో అక్కడ ఉన్నాను నువ్వు అంటున్నావు, ఓ పక్క నాతోటి మాట్లాడుతున్నావు, విజయం వరస అన్నాడు ఆ రంగన్. ఎక్కడ మాటలు లేవో అక్కడ ఉన్నానని నువ్వే చెబుతున్నావు, పైగా నాతో నువ్వు మాట్లాడుతున్నావు, ఇలా మాట్లాడటం ఏంటన్నాడు. అంటే నీతో నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నీతో పన్నెండు మాట్లాడటం లేదు, లేదా సన్మానాలు చేయించుకోవడానికి మాట్లాడటం లేదు, ఊరేగింపులు చేయించుకోవడానికి, ఊరేగింపులకి ఉత్సవాల కోసం మాట్లాడటం లేదు. అవుట్ ఆఫ్ గ్రేస్, అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ ఎఫెక్షన్, ఒక ప్రేమ వల్లే, దయ వల్లే నీతో మాట్లాడుతున్నాను, కానీ నీతో పన్నెండు నేను మాట్లాడటం లేదు అన్నాడు వాడు రమణాచార్యుడు. కృష్ణుడు చెప్పాడు, ఈ లోకంలో నాకు పని ఏమీ లేదు, పని చేసి సంపాదించడానికి ఏమీ లేదు, ప్రాపర్టీ ఇది న్యూసెన్స్ అని కూడా ఒక సందర్భంలో అన్నాడు. అయితే నేను సంపాదించిన ఈ లోకంలో నేను సంపాదించి పని చేసి సంపాదించవలసింది ఏమీ లేదు, అయినప్పటికీ పని చేస్తూనే ఉన్నాను. ఎందుకు పని, లోకం కోసం, జీవకోటం కోసం కృష్ణుడంతర వాడి పని లేకుండా సోమరితనంగా ఉన్నాడని చెప్పుకుంటారని, ఆదర్శం కోసం, ఐడియల కోసం నేను పనిచేస్తున్నానే, కానీ పనిచేసి లోకంలో సంపాదించే వస్తువు నాకు ఏమీ లేదు అన్నాడు పరమాత్మ. అలాగే రమణ మహర్షి ఏమన్నాడంటే, నీతో మాట్లాడటం వల్ల నేను పొందేది ఏమీ లేదు, నేను పొందవలసింది ఏది పొందే ఉన్నాను. ఏ సుఖాన్ని పొందిన తర్వాత అంతకు మించిన సుఖం లేదో ఆ సుఖాన్ని నేను పొందే ఉన్నాను. ఏ పదవిని పొందిన తర్వాత అంతకు మించిన పదవి లేదో ఆ పదవిని నేను పొందే ఉన్నాను. నీతో మాట్లాడటం వల్ల నాకు ఎక్స్ట్రా వచ్చి ఏమి లేదు. అంటే నాతో ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతున్నావు రంగన్. అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ గ్రేస్, అవుట్ ఆఫ్ ఎఫెక్షన్. అంటే కదా పన్నెండు మాట్లాడటం కాదు, నీకు నాకు బిజినెస్ ఏమి లేదు, నీకు నాకు డివోషన్లో బిజినెస్ లేదు. డివోషన్లో సరెండర్ ఉంది, కానీ డివోషన్ అంటే ఒక వ్యాపారం కాదు. డివోషన్ అనేది ఒక వ్యాపారం కాదు. అది చేత ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, మీకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు, మానవ శరీరం ఇచ్చాడు, శారీరక ఆరోగ్యం ఇచ్చాడు, మానసిక ఆరోగ్యం ఇచ్చాడు, తినటానికి తిండి ఇచ్చాడు, కట్టుకోవడానికి బొడ్డు ఇచ్చాడు, ఉండటానికి నీడిచ్చాడు, సత్పురుషులు సహవాసం దొరికింది. ఇన్ని అవకాశాలు మీకు భగవంతుని ఇచ్చినప్పటికీ అయ్యో జ్ఞానాన్ని సంపాదించాలనే బుద్ధి మీకు కలగటం లేదు, ఏమనుకుంటానంటున్నాడు ఆచార్యులు వారు. అంటే మూఢత్వం పోవటం లేదు, మూఢత్వం పోవటం లేదు. మూఢత్వం పోతేనే కానీ అమూఢుడు అవ్వడు. మూఢుడు అమూఢుడు అవ్వాలంటే పెద్దల యొక్క సహవాసం చెయ్యాలి. అంటే మూఢత్వంలోంచి బయటికి రావాలనే తలంపు లేకుండా, బయటికి రావాలనేటువంటి కాంక్ష లేకుండా మీరు మూఢత్వంలోంచి బయటికి రాలేరు. మూఢత్వం అంటే అజ్ఞానం. అజ్ఞానంలోంచి బయటికి రాకుండా, అజ్ఞానంలోంచి బయటికి రావాలనే కాంక్ష మీకు లేకపోతే, అజ్ఞానంలోంచి బయటికి రావాలనే ప్రయత్నం కనుక మీరు చెయ్యకపోతే అజ్ఞానంలోంచి మీరు బయటకు రాలేరు. అజ్ఞానంలోంచి బయటకు రావాలనే సాధన కనుక మీరు చేయకపోతే అందులోంచి మీరు బయటకు రాలేరు. అజ్ఞానంలోంచి కనుక మీరు బయటకు రాకపోతే మీకు వేదన, రోదన, జన్మ పరంపరలు, ఈ కష్టాలు అన్ని మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి ఏదో రూపంలో. ఈ జన్మలో ఒక రూపమైన కష్టం ఉండొచ్చు, మరొక జన్మలో మరొక రూపమైన కష్టం ఉండొచ్చు. అంచేత అజ్ఞానమే నీ దుఃఖానికి కారణం, అజ్ఞానం నీ వేదనకి కారణం, అజ్ఞానం నీ సఫరింగ్ కారణం, అజ్ఞానం. సోదర మహాశయులారా, చెవులు ఉన్న వాళ్ళందరూ వినండి. కొంతమందికి అన్ని కంఫర్ట్స్ ఉండి కూడా, అన్ని సదుపాయాలు ఉండి కూడా విపరీతంగా దుఃఖపడతా ఉంటారు. భౌతికంగా వాళ్ళకి ఏమీ లోటు ఉండదు. ఎప్పుడు చూసినా ఆముదం పుచ్చుకున్న ముఖాలు లేక, ఎప్పుడు చూసినా ముఖంలో సంతోషం ఉండదు, ఆ ముఖంలో శాంతి ఉండదు. ఏదో జేబులో ఉన్న బంగారం పోగొట్టుకున్నట్టు ఎప్పుడు చూసినా దుఃఖంగా ఉంటారు. మీకు అర్థమవుతుంది ఏంటో, భౌతికంగా వాళ్ళకి ఏమైనా లోటు ఉందంటే లోటు లేదు, కానీ ఎప్పుడు చూసినా అప్పుడే ఆముదం పుచ్చుకున్నారో వాళ్ళకి అనిపిస్తుంది మనకి. అంత విషాదంతో ఉంటారు, అంత బాధతో ఉంటారు. ఏదో వస్తువును పోగొట్టుకున్నట్టుగా అలా కనిపిస్తూ ఉంటారు. కారణం దానికి కారణం ఏంటి? అజ్ఞానమే కారణం. అంటే బాహ్యంగా మీకు ఎన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ అజ్ఞానం ఉన్నంత చెప్పు అది ఏదో రూపంలో మీకు దుఃఖాన్ని, వేదనని, టెన్షన్ని తీసుకొచ్చి విడిచిపెడుతుంది. అది ఇక్కడ ఆచార్యుల వారు చెప్పింది. అంచేత ఓ బాయ్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ డిసైపుల్స్, మీకు అందుచేత మీకు అమూఢంలోంచి, దుఃఖంలోంచి, అజ్ఞానంలోంచి బయటకు రావడానికి ఏం ప్రయత్నం చేయరా? భగవంతుడు మీకు అవకాశాలు ఇచ్చినా ప్రయత్నం చేయటం లేదు. పోనీ ఆరోగ్యం లేకపోతే మాకు ఆరోగ్యం లేదు అనుకోవచ్చు, ఆరోగ్యం ఉండి కూడా మీరు ప్రయత్నం చేయటం లేదు. ఇంటి నిండా డబ్బు ఉన్నప్పటికీ, ఇంటి నిండా బంగారం ఉన్నప్పటికీ మీ మనసును బంగారం చేసుకోవటం లేదు అని ఆచార్యులు వారు అంటున్నారు. ఇంటి నిండా డబ్బు ఉన్న వాళ్ళకి మోక్షం రాదు, మనసును బంగారం చేసుకున్న వాళ్ళకి మోక్షం వస్తుంది. ఎవడైతే మనసుని ప్యూరిఫై చేసుకున్నాడో, మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, గుడి దగ్గర గుళ్ళోకి వెళ్ళినప్పుడు మనం ఏమైనా ప్రార్థించాలంటే, నువ్వు నన్ను పవిత్రుని చెయ్యి స్వామి, ఓ వెంకటేశ్వర స్వామి, లేకపోతే ఒక దత్తాత్రేయుడా, లేకపోతే ఒక ఆచార్య స్వామి, పవిత్రత నాకు కలిగించు. మాట చేత కానీ వాక్కు చేత కానీ అన్ని రకాల ప్రకరణాలు జరగ, మనస్సులో, మాటలో, వాక్కులో, చేతలో, ఇందులో ఏమీ తేడా లేకుండా అన్ని విషయాల్లో నేను పవిత్రునిగా తీర్చిదిద్దు అని భగవంతుని మనం ప్రార్థించాలి, గురువుని ప్రార్థించాలి. అంటే మనం పవిత్రత లేకుండా, ఏకాగ్రత లేకుండా, ప్రవీణత లేకుండా భగవంతుడు మన హృదయంలో ఉన్నప్పటికీ, అత్యంత సమీపంలో ఉన్నప్పటికీ వాడు తెలియబడడు. మనిషికి ప్యూరిటీ లేదనుకోండి, క్లారిటీ లేదనుకోండి, కాన్సన్ట్రేషన్ లేదనుకోండి, ఆ మెడిటేటివ్ కాన్షియస్నెస్ లేదనుకోండి, మీకు అర్థమవుతుంది, భగవంతుడు తెలియబడడు అత్యంత సమీపంలో ఉన్నప్పటికీ. అందుచేత ఇక్కడ ఏమని చెబుతున్నాడంటే, నీ మనస్సుని పెద్దవాళ్ళ యొక్క సహవాసం చేసి, సత్పురుషులు సహవాసం చేసి, ముందరు నీ మనస్సును బాగు చేసుకునే బుద్ధిని కలగాలి. నీ మనస్సు బాగుపడ్డాక, ఆ బుద్ధి పవిత్రమైన తర్వాత, ఆ బుద్ధి శుద్ధి అయిన తర్వాత, అప్పుడు జ్ఞానం సంపాదించాలనే కాంక్ష నీకు వస్తున్నావయ్యా. ఐన్స్టీన్ అంటాడు, గణిత శాస్త్రంలో మునగాడు. గణిత శాస్త్రంలో అంటే ప్రపంచం ఈనాడు ఈ భూమి ఎర్త వచ్చిన తర్వాత, అంటే ఈ ప్రపంచం పంచభూతాలు వచ్చిన తర్వాత, ఈ ప్రపంచం ఈ భూమి ఎర్త ఫారం అయిన తర్వాత, మ్యాథమెటిక్స్లో మనకి హిస్టరీ అందించిన దూరంలో ఇద్దరు తెలివిగల వాళ్ళు ఉన్నారు మ్యాథమెటిక్స్లో. ఒకడు న్యూటన్, రెండు ఐన్స్టీన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్నాడు మ్యాథమెటిక్స్లో, వాడు చాలా బహుముఖ మేధావి.
ఎడు ఐనిష్టన్. ఐనిష్టన్ అన్నాడు ఒక సందర్భంలో, జ్ఞానం సంపాదించుకోవడానికి ఎవరో ప్రయత్నం చేయటం లేని వాళ్ళు తిట్టిపోయికండి. బంగారం విలువ తెలిసిన వాడు బంగారం సంపాదించుకుంటున్నాడు, డబ్బు విలువ తెలిసిన వాడు డబ్బు సంపాదించుకుంటున్నాడు. అలాగే మనిషికి జ్ఞానం విలువ తెలిస్తే జ్ఞానం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ ఆ జ్ఞానం విలువని తెలియనప్పుడు వాడు ప్రయత్నం చేయడు అన్నాడు కనిష్టం. అంటే ఆ జ్ఞానం యొక్క విలువ ఎంతటిదో మనకు తెలిస్తే ఆ జ్ఞానం వల్ల మనకు మోక్షం కలుగుతుంది. ఆ జ్ఞానం యొక్క పంచభూతాలు లేనప్పుడు కూడా ఏ స్థితి అయితే ఉందో, ఈ పంచభూతాలు అణిగిపోయిన తర్వాత ఈ సృష్టి కూడా క్రియేషన్ కూడా అణిగిపోయిన తర్వాత ఏ స్థితి అయితే ఉందో అదే చైతన్య స్థితి. ఆ చైతన్య స్థితికి, ఆ చైతన్య స్థితికి జ్ఞానం లేకుండా కలగదు. జ్ఞాన సముపార్జన లేకుండా నీకు ఆ ధనం లేకపోతే భోగం రాదు, జ్ఞానం లేకపోతే మోక్షం రాదు. ధనం లేని వాడికి భోగం ఎక్కడి నుంచి వస్తుంది? భోగం రాదు. అదేవిధంగా జ్ఞానం లేని వాడికి మోక్షం రాదు. అంటే ఐన్స్టీన్ ఏమని చెప్పాడంటే, జ్ఞానం యొక్క ఇంపార్టెన్స్ గురించి, జ్ఞానం యొక్క గొప్పతనం గురించి మీకు ఎదటి వాళ్ళకి టీచ్ చేయండి. టీచింగ్ ఇస్ ది నోబలెస్ట్ ప్రొఫెషన్. అంచేత ఆ టీచింగ్ టీచ్ చెయ్యి. కృష్ణుడు ఒక గ్రేట్ టీచర్, డిస్టింగ్విష్డ్ టీచర్. యేసుక్రీస్తు ఒక బోరన్ టీచర్. గౌతమ్ బుద్ధుడు టీచర్. వీళ్ళందరూ టీచర్స్, నాట్ మేడ్ టీచర్స్. మన ట్రైనింగ్ కాలేజీలో ట్రైనింగ్ అయిన టీచర్స్ కాదు వాళ్ళు. దే ఆర్ నాట్ మేడ్ టీచర్స్, దే ఆర్ డిస్టింగ్విష్డ్ టీచర్స్, బోరన్ టీచర్స్. అంటే వాళ్ళు ఆ టీచింగ్ ఎందుకంటే మీకు ఆ జ్ఞానం యొక్క విలువ తెలియటం కోసం. జ్ఞానం యొక్క విలువ కనుక మీకు నిజంగా తెలిస్తే జ్ఞాన సంపాదన కోసం, జ్ఞాన సముపార్జన కోసం మీరు తప్పనిసరిగా ప్రయత్నం చేస్తారు. దాని విలువ తెలియనప్పుడు మీరు చంటి పిల్లవాడి దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు కాచిన పెట్టండి వాడి దగ్గర, ఇలా చింపు అవతల పడేస్తాడు. ఆడు తప్పు కాదు, దాని విలువ వాడికి తెలియటం లేదు. మీకు అర్థమవుతుంది? అదేవిధంగా మీరు బంగారం బంగారు గొలుసు పట్టుకెళ్ళి ఉండి వాడు వెళ్ళి విసిరేస్తాడు. బిస్కెట్ బిస్కెట్ పుచ్చుకుంటాడు, గొలుసు విసిరేస్తాడు. వాడు చండి ఏం చేస్తారు? దానికి కారణం ఏంటంటే బిస్కెట్ విలువ తెలుస్తుంది కానీ బంగారం విలువ తెలియటం లేదు. వాడు విలువ తెలిస్తే బంగారాన్ని పడేయడు. అదేవిధంగా నీకు జ్ఞానం యొక్క విలువ తెలిస్తే దాని గురించి కష్టపడాలి, దాని గురించి సంపాదించుకోవాలని బుద్ధి కలుగుతుంది. కానీ దాని విలువ తెలియనప్పుడు నీకు కలగదు. అంటే ఇప్పుడు ఇంతకీ ఐన్స్టీన్ ఏం చెప్పిందంటే, ముందు మనిషికి జ్ఞానం యొక్క విలువ మీరు చెప్పండి. విలువ తెలిస్తే వాడే, అంటే ఎదటివాడు చెప్పిన దానికంటే వాడికి చూస్తే వాడు అభివృద్ధిలోకి వస్తాడు. ఇది జీవిత రహస్యం. ఏ మనిషికి ఆ మనిషికి తోస్తాడు అభివృద్ధిలోకి వస్తాడు. కానీ నేను చదువుకోవాలని నాకు బుద్ధి కలిగినప్పుడు నేను బాగా చదువుకుంటాను, కానీ నాకు ఆ బుద్ధి లేకుండా ఇతరులు చెప్పినా నేను అంత బాగా చదవను. కరెంట్ ఎప్పుడు ఆగిపోతుందా అని చూస్తూ ఉంటాను. అది ఒంటి పెట్టడానికి. మీకు అర్థమవుతుంది? అంటే అది అదేవిధంగా నాకు తోస్తే నేను చదువుకుంటాను. ఇప్పుడు ఇంతకీ మీకు అర్థం ఏంటంటే, మీకు తొయ్యాలి, అది మీకు తొయ్యాలి. ఇతరులు చెప్పటం వల్ల ఎంతో అడ్వాంటేజ్ ఉండదు. మీకు తొయ్యటం వల్ల మీరు అభివృద్ధిలోకి వస్తారు. అయితే జ్ఞాన సముపార్జన, జ్ఞానం సంపాదించాలనే కాంక్ష మీకు కలిగినప్పుడు తప్పనిసరిగా వెనక ముందు ఆ స్థితిని మీరు పొంది తీరుతారు. ఇంచు దాని ఇంపార్టెన్స్ మీకు తెలిసింది కాబట్టి ఈనాటికి కానీ ముందు నాటికి కానీ అసలు మన ప్రయాణం రైలు ఎక్కువ కూర్చుంటూ గంట మామూలు షెడ్యూల్ టైంకి వెళ్ళటం లేకపోతే ఒక గంట లేట్ కావటం మన డెస్టినేషన్లో రైలు పడేస్తుంది. టు నో, అది తెలుసుకోవాలనే కాంక్ష రావాలి. కానీ ఈ జన్మకో రాబోయే జన్మకో వస్తువు తెలియబడుతుంది. అంటే దీనికి పెట్టుబడి ఏంటంటే, జ్ఞానానికి పెట్టుబడి రూపాయలు అక్కర్లేదు. మీకు అర్థమవుతుంది? ఈ గౌరవాలు మర్యాదలు అక్కర్లేదు. జ్ఞానానికి పెట్టుబడి సన్మానాలు అక్కర్లేదు. తెలుసుకోవాలనే కాంక్ష నీ హృదయం యొక్క లోయల్లోంచి, నీ హృదయం యొక్క లోతుల్లోంచి ఆ జ్ఞాన సముపాధి, జ్ఞానాన్ని తెలుసుకోవాలనే కాంక్ష కలగాలి. ఆ కాంక్షే దీనికి పెట్టుబడి. వ్యాపారం చేయటానికి ధనం ఎలా ఉండాలో, అలాగే నీకు వస్తువులను తెలుసుకోవాలి, ఆ హృదయంలో ఉన్న వస్తువులను తెలుసుకోవాలన్న కాంక్ష అంటూ నీకు బయలుదేరాలి. కానీ వస్తే ఈ జన్మకో రాబోయే జన్మకో లేకపోతే 10 జన్మల తర్వాత నీకు ఆ వస్తువు తెలియబడుతుంది. అసలు కాంక్ష అంటూ ఉంటే, కోరిక అంటూ ఉంటే అది. అందుచేత భగవంతుడు అవకాశాలు ఇచ్చాడు. మీ మూఢత్వంలోంచి బయటికి రండి, ఈ మూర్ఖత్వంలోంచి బయటికి రండి. ఎంతమంది నాకు సన్మానాలు చేశారు ఈరోజు తాడేపల్లి గుడిలో. అయితే నాకు దేహబుద్ధి ఉంటే ఈ సన్మానాలు నేను నాకే చెందుతాయి. నాకు కనుక దేహబుద్ధి లేకపోతే మీరు చేసిన సన్మానాలన్నీ ఈశ్వరుడికి చెందుతాయి. వాళ్ళు ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, వారు నన్ను గౌరవించారు, నాకు సన్మానాలు చేశారు, నన్ను ఘనంగా పెద్దగా సత్కరించారు. అయితే వారు పెట్టిన నమస్కారాలు కానీ వారు చేసిన సన్మానాలు కానీ దేహబుద్ధి ఉంటే నాకే వర్తిస్తాయి, అంటే నా అహంకారానికే వర్తిస్తాయి. నాకే కనుక దేహబుద్ధి లేకపోతే, ఈ బాడీ బౌండ్ అయ్యే కనుక నాకు కనుక లేకపోతే, ఈ చిన్న నేను లిటిల్ లై ఫాల్స్ ఐ ఇది కనుక నాకు లేకపోతే, ఈశ్వరుడికి సర్వాంతర ఆ గ్రేట్ ఐ ఆ బిగ్ ఐ అందరికీ అందరినీ ఏ దేవుడైతే అనుగ్రహిస్తున్నాడో ఆ దేవుడికి అందరికీ కంట్రోలర్ ఎవడు, అందరినీ నియమించేవాడు ఎవడు, సర్వాంతర్యామి ఎవడు, ప్రభువు ఎవడు, ఆ యజమాని సృష్టికి యజమాని ఎవడు, వాడికే ఈ సన్మానాలన్నీ అందుతాయి. నాకు దేహబుద్ధి లేకపోతే, నాకేనికి దేహబుద్ధి ఉంటే అన్నీ నాకే వస్తాయి. నాకు దేహబుద్ధి లేకపోతే నాకు వేసిన దండలు, నాకు పెట్టిన నమస్కారాలు అన్నీ కూడా ఈశ్వరుడికే అందుతాయి. వారు పెట్టిన నమస్కారం నాకు దేహబుద్ధి లేకపోతే ఈశ్వరుడికి అందుతుంది, నాకు చేసిన సన్మానం నాకు దేహబుద్ధి లేకపోతే ఈశ్వరుని వారు అలంకరించుకున్నట్టే. నాకు అర్థమవుతుంది. చెట్టు మొదలలో నీళ్లు పోస్తే ఆకులకి రొబ్బలకి కొమ్మలకి అంతటికి వెళ్ళిపోతుంది ఆ నీరు. అదేవిధంగా ఈశ్వరుని దృష్టిలో కనుక, ఈశ్వరుని దృష్టిలో పెట్టుకుని మనం కనుక ఎవరికైనా సన్మానం చేస్తే, ఈశ్వర భావనతోటే కనుక పని చేస్తే, అది లోకానికి అంతటికి ఆ మేలు ఆ సుఖం ఆ శాంతి లోకానికి అంతటికి చెందుతుంది. అది మీకు అర్థమవుతుంది. నేను నాకు పుట్టినరోజు వస్తే నా ఇంటికే వెలుగది. అవతార పురుషులు పుట్టిన రోజులు, జ్ఞానుల యొక్క పుట్టిన రోజులు, సద్గురువుల యొక్క పుట్టిన రోజులు చేస్తే భూమికి వెలుగ. నాకు దేహబుద్ధి ఉందనుకోండి, నాకు పుట్టినరోజు వస్తే మా ఇంట్లో వాళ్ళు నలుగురికే వెలుగది. అవతార పురుషుడు జన్మదినం చేస్తే, సద్గురువు యొక్క జన్మదినం చేస్తే, మహాజ్ఞానుల యొక్క జన్మదినం చేస్తే భూమికి అంతా వెలుగది.
హర హర శంకర జయ జయ శంకర, 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 హర హర శంకర జయ జయ శంకర. ఇంకా ఓసారి శంకర శంకరుడు ఏం చేస్తాడంటే మీ కోరికలను నెరవేర్చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మీ ముఖం ఒకసారి ఆయన వంక తిప్పుకోవడం కాదు. హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర. శంకరుడికి వాడికేం అక్కర్లేదు కానీ అందరికీ అన్నీ ఇస్తాడు కానీ వాడికేం అక్కర్లేదు. హర హర శంకర జయ జయ శంకర. మా దగ్గర ఉన్న బంగారం మీకు ఇస్తాం, మీ దగ్గర వెండి మాకేమున్నా ఇవ్వరు. మా దగ్గర ఉన్న బంగారం మీకు ఇస్తాం, మీ దగ్గర వెండి ఇమ్మని అడుగుతా మనం అడుగుతాం అనుకోండి ఇవ్వరు. మనం బంగారం ఇచ్చి వాళ్ళ దగ్గర వెండి పుచ్చుకుందామన్నా వాళ్ళు ఇవ్వరు. అదే భగవాన్ చెప్పేది, అదే డైరెక్ట్ మాదిరి ఎదురుకుండా ఇండైరెక్ట్ మాదిరి ఇచ్చిపెట్టుకుంటాం. హరహర శంకర జయ జయ శంకర, హరహర శంకర. అది అని ఎందుకు ఇవ్వరంటే ఇవ్వరంటాడు అంతే. అంటే ఈ వెండి కంటే బంగారం మీరు ఎక్కువ అలాగ తెలుసు కానీ మనం ఎండిగా ఇవ్వంటారు అంతే. కొంతమంది ఎండరెక్ట్ మీద కలిసి విడిచిపెట్టడం అలా ఇష్టం ఉండదు. ఏంటంటే నీ ఎవరిని ఖండించరు, నేను ఇలా చెబుతున్నాను అంటారు. దొరకరు, ఇదే మంచిదని చెప్పరు. నేను ఇలా చెబుతున్నాను అంటారు కానీ అంతకుముందు చెప్పిన వాళ్ళని ఖండించరు. ఇది నేను ఇలా చెబుతున్నాను అంటారు కానీ అంతకుముందు చెప్పింది ఖండించరు. అంటే ఇది దీని పోకం కూడా చూసుకోండి అని చెప్పకుండా చెప్పటం అరగారు. అంతేకాని అది చెడ్డది ఇది మంచిదని మటుకు ఎప్పుడు చెప్పరు. ఆ క్యారెక్టర్ చూడండి టీఏసీటీ.
ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ.
ప్రియమైన ఆత్మబంధువులారా, ఈ రోజున దత్త జయంతి ఆయన త్రిమూర్తి స్వరూపం, బ్రహ్మ విష్ణువు శివుడు త్రిమూర్తులు. మనం చించునాళ్ళు ఏకి చూడమని గురించి ఏ కొంతవరకు మనం ప్రవచనం చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి దాని కంటిన్యూషనే ఈరోజు ఇక్కడ ప్రవచనం జరుగుతుంది. ఓన్లీ త్రూ గాడ్స్ గ్రేస్ మే యూ అప్టైన్ దోస్ త్రీ రేరెస్ట్ అడ్వాంటేజెస్ హ్యూమన్ బర్త్, ది లాంగింగ్ ఫర్ లిబరేషన్ అండ్ డిసైపుల్షిప్ టు ఎన్ ఇల్యూ మైండ్ టీచర్. మూడు అదృష్టాలు ఇది కలగటం చాలా కష్టం. ఎంతో పూర్వపుణ్యం ఉంటేనే కానీ, అంటే ఎన్నో సత్కర్మలు అనేక పూర్వజన్మల్లో ఎన్నో సత్కర్మలు ఆచరించి ఉంటేనే కానీ మూడు అదృష్టాలు రావటం చాలా కష్టం అంటున్నారు స్వాములు వారు. అంటే మనం ఇంతకుముందు అన్ని జన్మల్లో ఈశ్వరుడి పట్ల ఈశ్వరుని ఆరాధించి ఈశ్వరుడి పట్ల విశ్వాసం కలిగి ఉండి సదాచారం కలిగి ఉండి సత్కర్మలు అనేక జన్మల్లో సత్కర్మలు చేస్తుంటేనే కానీ ఈ మూడు అదృష్టాలు పట్టమన్నారు ఆచార్యుల వారు. ఆ మూడు అదృష్టాలు ఏమిటంటే, ఒకటి హ్యూమన్ బర్త్, అంటే మానవ శరీరం ధరించటం. అంటే ఈ జీవుడు అనేక శరీరాలు ధరిస్తూ అనేక హ్యూమన్ యానిమల్ బాడీస్లో కూడా తిరుగుతూ ఈ మానవ శరీరంలోకి వచ్చాడు జీవుడు. అంటే ఎంతో సత్కర్మ చేసి ఉంటేనే కానీ ఈ మానవ శరీరం రావటం చాలా కష్టం. దేవతలు కూడా ఒక్కొక్కసారి ఈ మానవ శరీరాన్ని వాంఛిస్తారు. అటువంటి మానవ శరీరం రావటం కూడా ఒక చాలా అదృష్టం. ఒకటి హ్యూమన్ బర్త్, ది లాంగింగ్ ఫర్ లిబరేషన్, అంటే మానవ శరీరం ఒకటి వేస్తే, హ్యూమన్ బాడీ ఒకటి వేస్తే సరిపోదు. జ్ఞాన పిపాస, ఆ ముముక్షత్వం, ఆ జ్ఞానం సముపార్జించాలనేటువంటి కాంక్ష, అంటే మోక్షాన్ని సముపార్జించాలనే కాంక్ష, మోక్షాన్ని సంపాదించాలనేటువంటి ప్రయత్నంలో మనకు అడ్డొచ్చే విషయాలని తొలగించుకోవాలనేటువంటి ఈ కాంక్ష. తర్వాత ముముక్షత్వం, అంటే మనకి పురుషార్థాల్లో ముఖ్యమైన పురుషార్థం మోక్ష పురుషార్థం. ఆ మోక్షాన్ని మనం సంపాదించాలి. ఆ మోక్ష కాంక్ష కలగటం మరీ కష్టం. మానవ జన్మ రావటం ఒక విశేషం. మానవ జన్మ వచ్చినప్పటికీ అందరికీ మోక్షం సంపాదించాలనేటువంటి కాంక్ష ఉండదు. అటువంటి మానవ జన్మ వచ్చి ఉండి మోక్షకాంక్ష కలగటం ఉంటే అది ఇంకా మరీ అదృష్టం. మొదటి అదృష్టం, మొదటి ఫార్చునేట్ థింగ్ మానవ జన్మ రావటం. తర్వాత రెండో విషయం ఏంటంటే జ్ఞానాన్ని సముపార్జించాలి. ఆ జ్ఞానకాంక్ష, ఆ జిజ్ఞాసత్వం, ఆ ముముక్షత్వం, అది కూడా రెండోది. ఆ మోక్షం పట్ల అపేక్ష రావటం అది కూడా అదృష్టమే. అది రెండవ అదృష్టం. మూడేమిటంటే, డిసైపుల్షిప్ టు ఎన్ ఇల్యూ మైండ్ ఎ టీచర్, అంటే ఒక మహాగురువు, ఒక మహాజ్ఞాని, ఒక జీవన్ముక్తుడు, వివేకవంతుడు, చైతన్య స్థాయిలో మంచి శిఖరాలను అందుకున్నటువంటి వ్యక్తి, ఆ చైతన్య స్ఫూర్తి ఉన్నటువంటి వ్యక్తి, ఆ చైతన్యానుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఆత్మజ్ఞానం ఉన్న వ్యక్తి, ఆ బ్రాహ్మీ స్థితిని పొందినటువంటి వ్యక్తి గురువుగా దొరకటం మూడవ అదృష్టం. మొదటి అదృష్టం మానవ జన్మ రావటం, రెండవ అదృష్టం ఆ మోక్షాన్ని జ్ఞానాన్ని సంపాదించాలనే కాంక్ష కలగటం, మూడవ అదృష్టం ఏంటంటే జ్ఞానాన్ని సముపార్జన చేయాలనే కాంక్ష ఉంటే సరిపోదు, దానికి తగినటువంటి సజ్జన సాంగత్యం, సత్పురుషులు సహవాసం, తర్వాత మనకి గైడెన్స్ అవసరం, ఆ ప్రయాణంలో గైడెన్స్ కూడా అవసరం. అంటే తగినటువంటి అర్హత కలిగినటువంటి, యోగ్యత కలిగినటువంటి ఒక మహాజ్ఞాని, అంటే చైతన్యం, ఆ చైతన్యమే చైతన్య స్థాయిని అందుకున్నటువంటి, ఆ జీవలక్షణాలు లేనటువంటి గురువు దొరకటం ఇంకా అదృష్టం. ఈ మూడు అదృష్టాలు ఎన్నో సత్కర్మలు చేస్తేనే కానీ, ఎంతో శ్రవణం చేస్తేనే కానీ, ఎంతో మననం చేస్తేనే కానీ ఇది సాధ్యం కాదు, ఈ మూడు అదృష్టాలు రావటం అని ఆచార్యస్వాముల వారు ఇక్కడ వివేక చూడమణిలో చెబుతున్నారు. ఆచార్యస్వాముల వారు కానీ, లేదా కృష్ణుడు కానీ, రాముడు కానీ, యేసు కానీ, మరొకరు కానీ, మరొకరు కానీ, వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో ఏ వస్తువులనే సుఖం లేదు, ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకి. కానీ సుఖం ఎక్కడుందంటే నీ స్వరూపంలోనే ఉంది. నీ స్వరూపమే దేవుడు, నీ స్వరూపమే సత్యము, నీ స్వరూపమే నిత్యము, నీ స్వరూపమే జ్ఞానం, నీ స్వరూపమే బ్రహ్మము, నీ స్వరూపమే బ్లిస్సు, నీ స్వరూపమే పీసు, నీ స్వరూపమే ఎగ్జిస్టెన్స్. అయితే ఆ స్వరూపం ఆ రూపం సముద్రంలోకి వెళ్ళి నది కలుస్తుంది. ఎన్ని నదులు వెళ్ళి కలిసినా సముద్రంలో కలిసిన నది నదిగా ఉండదు, సముద్రం అయిపోతుంది. అదేవిధంగా ఈ జీవుడు కూడా, ఎంతమంది జీవులు చైతన్యం దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆ చైతన్యం యొక్క సమీపంలోకి వెళ్ళినప్పుడు జీవుడు జీవుడిగా ఉండడు, వాడు చైతన్యం అయిపోతాడు. అంటే నది సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఆ సముద్రం యొక్క ఆకారం ఎలా పొందుతుందో అదేవిధంగా జీవుడు, ఏ జీవుడైనా సరే ఆ చైతన్యం యొక్క వలయంలోకి వెళ్ళేటప్పటికీ, ఆ చైతన్యం యొక్క పరిధిలోకి వెళ్ళేటప్పటికీ వాడు చైతన్యమే అవుతాడు. ఆ చైతన్య స్థాయిని మనం అందుకునేటట్టు సహాయ సహకారములు అందించటమే జ్ఞానం యొక్క లక్ష్యం. జ్ఞానం యొక్క గమ్యం ఏంటంటే ఆ చైతన్యాన్ని మన చేత పొందింపు చేయటం కోసం. అందుకు మనం జ్ఞానం సంపాదించాలి. జ్ఞాన ఫలం మోక్షం, జ్ఞాన ఫలం శాంతి, జ్ఞాన ఫలం నిర్వాణ స్థితి, జ్ఞాన ఫలం మోక్షస్థితి. మోక్షాన్ని సాధించటానికి మనం చేసే ప్రయత్నంలో కొన్ని ప్రతిబంధకాలు వస్తాయి. ఆ ప్రతిబంధకాలను తొలగించుకోవడానికే గురువు సహాయం అవసరం, సత్పురుషులు సహాయం అవసరం. విన్న విషయాన్ని శ్రద్ధగా శ్రవణం చేసి, మననం చేసి, దాన్ని ధ్యానం చేసి, స్మరించి స్మరించి స్మరించి, అంటే ఏదైతే మనం స్మరిస్తున్నామో, దేనికోసమైతే తపిస్తున్నామో, దేనికోసమైతే జీవిస్తున్నామో అదే మనం అవుతాం. సహజంగా ఇది మన కామన్ సెన్స్ ఉంటే ఈ విషయం మనకు అర్థమవుతుంది. నిరంతరము దేనికోసమైతే మనం తపిస్తున్నామో అది మనం అవుతాం. దేనైతే స్మరిస్తున్నామో, దేనైతే ధ్యానం చేస్తున్నామో అదే మనం అవుతాం. భగవంతుడికి ఒక రూపం లేదు, భగవంతుడికి ఒక పేరు లేదు. ఈ రూపాలు ఈ పేర్లు మనం కల్పించుకున్నాం. ఎంచేదంటే ఆకారం లేని వస్తువుని మనకు ఉపాసన చేయలేము. అంచేది ఏదో ఒక ఆకారం ఉండాలి, ఒక పేరు ఉండాలి. ఎంచేదంటే మనం ఏ ఇష్టదేవతను, శివుడు కానీ, శంకరుడు కానీ, రాముడు కానీ, కృష్ణుడు కానీ, అవతార పురుషులు కానీ, మహాగురువులు కానీ, మహాజ్ఞానులు కానీ, ఎవరో ఒక రూపాన్నో ఒక నామాన్నో మనం పట్టుకుని, మనం సృజించుకున్నటువంటి రూపాన్నో నామాన్నో మనం పట్టుకుని ఆ రూపాన్ని ధ్యానం చేస్తుంటే, ఆ నామాన్ని స్మరిస్తుంటే మన రూపానికి మన నామానికి దూరం అవుతాం. అందుకు ఉపాసన. ఉపాసన ఎందుకంటే దేవుని రూపాన్ని ధ్యానం చేసి కొలిది మన రూపానికి దూరం అవుతాం, దేవుని నామాన్ని స్మరించుకునే కొలిది మన నామానికి దూరం అవుతాం. ఏంచేదంటే మన అహంకారానికి మేత మన రూపము మన నామము. మన అజ్ఞానం పెరగటం కోసం, మన దేహబుద్ధి పెరగటం కోసం మన రూపము మన నామే సహకరిస్తూ ఉంటాయి. దేహబుద్ధి నీకెంతకాలం అయితే నశించదో అంతకాలం నీకు ఈ లోకము దేవుడు వేరుగా కనిపిస్తూనే ఉంటారు అన్నాడు రమణ మహర్షి. నువ్వు ధ్యాన యోగంలో ప్రయాణం చెయ్యి, జ్ఞాన యోగంలో ప్రయాణం చెయ్యి, భక్తి యోగంలో ప్రయాణం చెయ్యి. ఎంతకాలమైతే దేహానికి పరిమితమైన బుద్ధి నీకు నశించదో అంతకాలం ఈ లోకం నీకు వేరుగానే కనిపిస్తుంది, ఇదంతా నిజముగానే కనిపిస్తుంది. నువ్వు ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని ఉపాసనలు చేసినా, ఎన్ని అధ్యయనాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని పుణ్యకర్మలు చేసినా, ఎన్ని దానాలు చేసినా, ఎన్ని ధర్మాలు చేసినా, ఎన్ని సత్రములు కట్టించినా, నీకు దేహ బుద్ధి నశించకపోతే నీకు మోక్షము లేదు. మేమే దానాలు చేసాం, ధర్మాలు చేసాం, ఊరేగింపులు అవి జరిగిపోయినాయి, మేము చాలా సత్కర్మలు చేసాం, చేస్తే నీకు పుణ్యం వస్తుంది, అనుభవిస్తే పోతుంది. ఇక్కడ అది మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది. యజ్ఞాలు యాగాలు చేయటం వల్ల అది నీకే పుణ్యం వస్తుంది, కానీ దానివల్ల జ్ఞానం రాదు. ఇక నీకు దేహ బుద్ధిని యజ్ఞం చెయ్యి, యాగం చెయ్యి, చెయ్యి చెయ్యకపో. నీకు నీకు దేహ బుద్ధి ఎంతకాలం అయితే నీకు నశించదో దేహ అంతకాలం నీకు లోకం వేరుగా కనిపిస్తుంది. లోకం నీకంటే వేరుగా కనిపిస్తున్నంతకాలం నీకు లోకం మీద అనేక అట్రాక్షన్స్ ఉంటాయి, అనేక ఆకర్షణలు ఉంటాడు. మన మనస్తోడు సంపాదించింది, మన మనస్తోడు తెలుసుకున్నది ఏ రోజుకైనా మర్చిపోవలసిందే. ఉదాహరణకి మనం ఏదో ఒక సైన్స్ నేర్చుకుంటాం, మళ్ళీ కొంతకాలానికి మర్చిపోతాం. మనస్తోడు ఎక్వైరీ చేసింది ఏదైనా సరే మర్చిపోలిసిందే. జ్ఞానం అనేది మనస్సుతోటి సంపాదించేది కాదు, మనస్సు ఎక్కడ అణుగుతుందో అక్కడ ఉబ్బుకుతుంది జ్ఞానం. దేవుడు ఉన్నాడు, హృదయంలో ఉన్నాడు, ఉండే అందరి జీవుల్ని కూడా వాళ్ళ యొక్క ప్రారంధాన్ని అనుసరించి ఆడిస్తున్నాడు. ఇది అందుచేత ఆయన కరెక్ట్ అడ్రస్ ఏమి ఇచ్చాడంటే అందరి హృదయంలో ఉన్నాడు. ఆ హృదయంలోకి మీరు వెళితే, ఆ హృదయంలోకి తీసుకెళ్ళి ఏదైతే మీకు నేనుగా వ్యక్తం అవుతుందో, ఏ మనస్సు అయితే మీకు నేనుగా వ్యక్తం అవుతుందో, దేవుడి విషయం అటు ఉంచండి, ఏ మనస్సు అయితే మీకు దేహము మీకు నేనుగా వ్యక్తం కావటం లేదు, మనస్సే నేనుగా వ్యక్తం అవుతుంది. ఈ మనస్సు అంటే అనేక తలంపుల యొక్క సమూహాన్నే మనస్సు అంటారు. మైండ్ ఈజ్ ఏ బండిల్ ఆఫ్ థాట్స్. అనేక గడ్డి పడకలు కలిపితే గడ్డి తాడవుతుంది. అనేక తలంపుల యొక్క సమూహమే మనస్సు అంటారు. మనస్సు మనస్సు అంటే ఏమి? మనస్సు అంటే మీ మనస్సును నాకు ఒకసారి చూపించిందంటే మీరు చూపించలేరు. ఏంటంటే మనస్సుకు రూపం లేదు, కానీ అది ఎదట రూపాలని పట్టుకోవటం మటుకు దానికి చేత కావును. మనస్సుకు రూపం లేదు, కానీ ఏదో ఒక రూపాన్ని పట్టుకుని చచ్చే వరకు ఏడుస్తూ ఉంటుంది అది. ఈ మనస్సుకి చాలా తలంపులు ఉన్నాయి, ఆదర్శాలు ఉన్నాయి, ఆశయాలు ఉన్నాయి, ఆకాంక్షలు ఉన్నాయి, అభిరుచులు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, స్ట్రగుల్స్ ఉన్నాయి, డిజైర్స్ ఉన్నాయి, డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి, చాలా చాలా స్టఫ్, చాలా డస్ట్. ఈ మైండ్లో చాలా డస్ట్ ఉంది. నేను అనే తలంపు నీకు వస్తుంది. ఈ నేను అనే తలంపు వచ్చిన తర్వాత ఇతర తలంపులు వస్తున్నాయి. ఏ తలంపు వచ్చినా నీకు మంచి తలంపులు వచ్చినా చెడు తలంపులు వచ్చినా నేను అనే తలంపు ఉంది. ఆ నేను అనేది కూడా ఒక తలంపే. ఇది మీరు గ్రహించాలి. ఆ నేను అనేది కూడా నిజమనుకోకుండా అది కూడా ఒక తలంపే. ఇతర తలంపులకు ఆధారంగా పునాదిగా ఒక ఉంది కాబట్టి అది నిజం అనుకోకుండా అది కూడా ఒక తలంపే. దాన్ని విచారణ చేస్తే, దాన్ని కొంచెం ఎంక్వైరీ చేస్తే, దాన్ని బోనెక్కిస్తే అది పక్కకు తప్పుకుంటుంది. కానీ లేకపోతే వేలాది జన్మలు లక్షలాది జన్మలు మీకు కూడానే వస్తుందన్నారు. దాన్ని ఏది ఆ నేనే తలంపు మిమ్మల్ని విడిచిపెట్టి దాన్ని కాస్త విచారణ చెయ్యాలి, బోనెక్కించాలి, ఎంక్వైరీ చెయ్యాలి. అది చేత కాకపోతే ధ్యానం చెయ్యాలి, అది కాదు చేత కాకపోతే ఏదో పూజమో జపమో ఏదో చేసి దాన్ని తొలగించుకోవాలి. ఇది ఆ నేననే మొదటి తలంపుని. ఎన్ని తలంపులు వచ్చినా మూల తలంపు ఆ నేననే మూల తలంపే. ఎన్ని అన్ని తలంపులకి మూల తలంపు నేను అనే తలంపు. ఆ నేను అనే తలంపు లేకుండా ఇతర తలంపులు రావు. మీకు ఏ తలంపు వచ్చినా నేను అనే తలంపు ఉందని గుర్తు. దేవుడు ఎక్కడ ఉన్నాడు ఆ నేను అనే ప్రథమ తలంపు, ఆ నేను అనే ప్రధాన తలంపు, ఆ నేను అనే మూల తలంపు. మూలములోనే దేవుడు ఉన్నాడు. దేవుడు తెలియకపోయినా బుద్ధి ఉన్నట్టు తెలుస్తుందా మనకి? ఆ నేను అనే బుద్ధి నీ ఆ నేను అనే బుద్ధికి ఒక మూలం నీ లోపల ఉంది. ఆ మూలం ఆ నేననే బుద్ధి నీకు ఎక్కడి నుంచి అయితే ఉదయించి వస్తుందో, ఎక్కడైతే ఎరైజ్ అయి వస్తుందో అక్కడే ఈశ్వరుడు ఉన్నాడు. అంటే దీని మొదలు తెలిస్తే, దీని ఆది తెలిస్తే నీకు దేవుడెవడో తెలుస్తాడు. ఈ నేనులో ఈ నేను తెలియకపోతే నీకు లోకం తెలియదు, దేవుడు తెలియదు, పూర్వజన్మ తెలియదు, పునర్జన్మ తెలియదు. నేను తెలుసుకోకుండా ఎవడ ఈ నేను యొక్క మూలం తెలుసుకోకుండా ఎవడైనా నేను దేవుణ్ణి చూచానంటది నూటికి నూరు పాళ్ళు అసత్యం. అది మానసిక దృశ్యం మాత్రమే. నీ మనసు ఎంత నిజమో ఆ దేవుణ్ణి కని నీ మనస్సు కనిపిస్తున్న దేవుడు కూడా అంతే నిజం. నీ మనస్సు ఎంత నిజమో వైకుంఠంలో ఉన్న నారాయణుడు అంతే నిజం, కైలాసంలో ఉన్న శివుడు కూడా అంతే నిజం. నీ మనస్సు ఎంత నిజమో అంతే నిజం. అందుచేత నిజమైన దేవుడు నీకు కావాలంటే ఆ నిజమైన దేవుడు ఎక్కడున్నాడంటే నేనునే బుద్ధి ఎక్కడి నుంచైతే పుట్టి వస్తుందో ఎక్కడ పుడుతుందో ఆ నేను అనే బుద్ధికి పుట్టుకు స్థానం హృదయం, స్పిరిచువల్ హార్ట్. అలా కొంతమందికి మానసిక జీవితం అంటే ఎలా ఉంటుందో తెలియదు. ఈ మెంటల్ లైఫే లేని వాళ్ళకి స్పిరిచువల్ లైఫ్ అసలే ఉండదు. కేవలం భౌతిక జీవితానికే పరిమితమై ఉంటారు, మానసిక జీవితం ఉండదు. మానసిక జీవితం లేని వాడికి ఆధ్యాత్మిక జీవితం ఏంటి? మెంటల్ లైఫే లేని వాడికి స్పిరిచువల్ లైఫ్ ఏంటి? అంటే కేవలము అంటే శరీరానికే పరిమితమైన బుద్ధికి, శరీరానికే పరిమితమైన బుద్ధికి స్థూల బుద్ధి అంటారు దానిని. ఆ స్థూల బుద్ధికి స్థూల విషయాలు తెలుస్తాయి కానీ సూక్ష్మ విషయాలు తెలియవు. భగవంతుడు అణువు కంటే సూక్ష్మం, అతి సూక్ష్మం, అతి సూక్ష్మంగా ఉంటాడు. అంటే స్థూల బుద్ధికి ఆయన అందడు. స్థూల బుద్ధికి అందరు ఎవడైతే మనస్సును నిగ్రహించుకుని, మనస్సును నియమించుకుని, మనస్సును సంస్కరింపజేసుకుని, మనస్సును ఎవడైతే మనస్సుకు అంతర్దృష్టి కలగజేసుకుని, ఎవడైతే తన మనస్సుని అంతర్ముఖ పరుస్తున్నాడో ఆ అంతర్ముఖ పరిచిన ఆ మనస్సుకు మాత్రమే ఆత్మానుభవం కలుగుతుంది, ఆత్మశాంతి కలుగుతుంది, ఆత్మసుఖం తెలుస్తుంది, ఆత్మశాంతి తెలుస్తుంది. ఆ శాంతి ఎటువంటిదంటే దేవతలు కూడా నిన్ను చూసి అసూయపడతారు. ఆ లోపలటువంటి సుఖం అటువంటిది, అది స్వతంత్రమైన సుఖం, అది అస్వతంత్రమైనది కాదు. అది బాహ్యమైన వ్యక్తుల మీదే కానీ, బాహ్యమైన సంఘటనల మీదే కానీ, బాహ్యమైన ఈవెంట్స్ మీద కానీ ఆధారపడడం ఉండదు ఆ సుఖం. అంటే పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, ఈ దేహం ఉన్నా, ఈ దేహం ఊడిపోయినా, ఈ లోకం కనిపిస్తున్నా, ఈ లోకం కనిపించకపోయినా, ఆ సుఖానికి అడ్డు లేదు, ఆ సుఖానికి ఆటంకం లేదు. అది నదీ ప్రవాహం లాగా తైల ధార వలె అన్బ్రోకెన్గా ఆ సుఖం ప్రవహిస్తూ ఉంటుంది. అది మీ శరీరం పడిపోయినా సుఖం ఉంటుంది. నేను ఉన్నాను, నేను ఉన్నాను అను నువ్వు దేవుడు ఎవడంటే అయాం దటయాం అన్నాడు బైబిల్లో. దేవుడంటే ఉండటమే. ఆ ఏదో ఒక సత్యం ఉంది, ఏదో ఒక నేకెడ్ ట్రూత్ ఉంది. అది జడ వస్తువు కాదు, అది చైతన్య వస్తువే. అది సృష్టి లేనప్పుడు ఉంది, సృష్టి ఉన్నప్పుడు ఉంది, సృష్టి దైవమయకై ఉంది, అది అంతటా ఉంది, నీ హృదయంలో కూడా ఉంది. ఆ నీ హృదయంలో ఉన్న ఆ యెహోవానే, నీ హృదయంలో ఉన్న సత్యమునే, నీ హృదయంలో ఉన్న స్వర్గరాజ్యాన్ని నువ్వు ముందు పట్టుకుంటే నీ హృదయంలో ఉన్నదే అంతటా ఉన్నది, అంతటా ఉన్నది నీ హృదయంలో ఉన్నదే అనే అనుభవం నీకు కలుగుతుంది. దిస్ ఈజ్ దట్, దట్ ఈజ్ దిస్. నీవు అంతటా సత్యం అనేది అంతటా ఉన్నది. దేవుడనే వాడు ఒక చోట ఉండి మరొక చోట లేకపోతే వాడు దేవుడు కాదు. దేవుడు ఒక కాలంలో ఉండి మరొక కాలంలో లేకపోతే వాడు దేవుడు కాదు. అలాగే కృష్ణుడు అన్నాడు, నన్ను దేహానికే కనుక మీరు పరిమితం చేసి ఆలోచిస్తా అంటే నన్ను అవమానం చేస్తున్నట్టు లెక్క. అంటే దేహం, కృష్ణుడు యొక్క దేహం ఇప్పుడు లేదు, అంత మాత్రం చేతి ఇప్పుడు కృష్ణుడు లేడని కాదు. అంటే దేవుణ్ణి ఒక దేహానికి పరిమితం చేస్తే అతను అవమానం చేసినట్టుగానే భావిస్తున్నానని భగవద్గీతలో స్వామివారు వాసుదేవ స్వామి గారు చెప్పారు. సత్యం అనేది, ట్రూత్ అనేది అంతటా ఉన్నది, అంతటా ఉన్నది. అంతటా ఉన్న సత్యం కోసం ఎగరకు, అంతటా ఉన్న సత్యం కోసం ముందు నువ్వు ప్రయత్నం చేయకు. నీకు అర్థమవుతుందే? నీవు మామూలుగా కుంచుడు బియ్యం ఏం పోయలేనాడు, బస్తా బియ్యం ఏం మోస్తాడు? ముందు నీ హృదయంలో ఉంది, నేననే తలంపు నీకు వస్తుంది. దాని మొదలలో, దాని ఆదిలో, దాని ఫౌండేషన్ లో ఎక్కడి నుంచి అయితే నీలోంచి ఎరైజ్ అయ్యి నేననే తలంపు వస్తుంది, అక్కడ నిజమైన సత్యం ఉంది, అక్కడ నిజమైన దేవుడు ఉన్నాడు. నీకు తెలుసున్నా అక్కడే ఉన్నాడు, నీకు తెలియకపోయినా అక్కడ ఉన్నాడు. నువ్వు తెలిస్తే సుఖపడతావు, తెలిస్తే నిన్ను శాంతి వరిస్తుంది. ఆ వస్తువు నీ హృదయమైన వస్తువు నీకు తెలియకపోతే నీకెంత ధనం ఉన్నా, నీకెంత చదువు ఉన్నా, నీకెంత అధికారం ఉన్నా, నీ ప్రతి జన్మకి దుఃఖం వెంటాడుతూనే ఉంటుంది. జన్మ జన్మలకి దుఃఖం, మనిషి కూడా మానవుడి యొక్క శరీరం కూడా నీడే విధంగా అయితే వస్తుందో అదేవిధంగా నీ హృదయంలో ఉన్న సత్య వస్తువు నీకు తెలియనంత కాలం నీకు ఫ్రీడమ్ లేదు, నీకు హ్యాపీనెస్ లేదు, నీకు పీస్ లేదు, నీకు నేను దుఃఖం ప్రతి జన్మలో కూడా వెంటాడుతూ ఉంటుంది. మానవుడు కూడా నీడవస్తున్నట్టు నీ హృదయంలో ఉన్న సత్యాన్ని ముందు నువ్వు తెలుసుకో. ఆ సత్యాన్ని తెలుసుకోవాలంటే నీ మనస్సును నిగ్రహించి ఇంద్రియాలని స్వాధీనం చేసుకుని సత్పురుషులతో సహవాసం చేసి సద్గురువుని సంపాదించి అవినీయము లేకుండా, ఆచార్యులు వారు అంటారు ముందు నీ ముఖంలో అవినీయము లేకుండా చూసుకో. వినయము లేకపోతే విజ్ఞానము రాదు, హ్యూమిలిటీ లేకపోతే నాలెడ్జ్ రాదు. అంటే అవినీయము రాని ఎవకు? నీకు ఒకవేళ అంతస్తు ఉన్నప్పటికీ, అధికారం ఉన్నప్పటికీ, ఐశ్వర్యం ఉన్నప్పటికీ అవినీయము రానివ్వకు. ఎక్కడ పళ్ళం ఉందో అక్కడికి నీళ్లు వెళతాయి. అదేవిధంగా ఎక్కడైతే వినయం ఉందో అక్కడికే, అక్కడే విజ్ఞానం లభిస్తుంది. అంటే నీ ముఖంలో అవినీయం రాకుండా, అంటే నీ జీవితానికి అవినీయం రాకుండా చూసుకో అని ఆచార్యులు వారు అన్నారు. అంటే పొగరబోట్టనం లేకుండా చూసుకో. నిజంగా మనం ఎక్కడ ఉన్నాం, ఎక్కడ ఉన్నాం, తాడేపల్లిగూడెంలో ఉన్నామని అనుకుంటున్నాం. తాడేపల్లిగూడెంలో మన శవాలు ఉన్నాయి. ఈ శరీరం పుట్టకముందు లేవనుకుంటున్నాం, ఈ శరీరం చనిపోయిన తర్వాత ఉండమనుకుంటున్నాం. ఇది నూటికి నూరు రూపాయలు అసత్యం. అందుచేత మన బుద్ధికి అందని విషయాలు మన మానవ హ్యూమన్ మైండ్కి, హ్యూమన్ ఇంటలెక్ట్కి, హ్యూమన్ జీనియస్కి అందని విషయాలు చాలా ఉన్నాయి. మీరు తెలుసున్నదే నిజం, మీకు తెలియంది నిజం కాదు అనుకోకండి. హ్యూమన్ మైండ్కి అందని విషయాలు చాలా ఉన్నాయి. భగవంతుడు అనేవాడు మీ హ్యూమన్ మైండ్కి, హ్యూమన్ ఇంటలెక్ట్కి ఆబ్జెక్ట్ ఏమీ కాదు. వాడాడు అంచేత మీకంటే చిన్నవాడు ఏం కాదు, మీకంటే పెద్దవాడే దేవుడు. కానీ మీరు అనుకుంటున్నారు మీ తెలివితేటల కంటే చిన్నవాడని. మీ మనస్సుకు కనిపించేవాడు కాదు, మీ మనస్సు అణిగిన చోట ఆయన వ్యక్తం అవుతాడు. ఎలా వ్యక్తం అవుతాడు? లేనిగా వ్యక్తం అవుతాడు. ఇంతకీ మనం అందరం ఉన్నాము, ఎక్కడ ఉన్నాము అంటే మన శవాలు, మన శరీరాలు తాడేపల్లిగూడెంలో ఉన్నాయి కాబట్టి తాడేపల్లిగూడెంలో ఉన్నాయనుకుంటాం. ఈ శరీరం ఏలూరులో ఉంటే ఏలూరులో ఉన్నాం అనుకుంటాం. అంటే ఈ శవం ఎక్కడ ఉంటే అక్కడ ఉందనుకుంటాం. శరీరం చచ్చిపోతే నేను చచ్చిపోతున్నాను అనుకుంటాం. శరీరం పుట్టినప్పుడు నేను పుట్టాననుకుంటున్నాం. ఇంతకీ రమణ మహర్షి చెప్పేది ఏంటంటే, ఈ నేననే తలాంపు ఎక్కడా లేదో, నేను అనే బుద్ధి, నేను అనే భావన, నేను అనే తలాంపు, ఈ ప్రథమ తలాంపు, ఈ మూల తలాంపు ఎక్కడ లేదో అక్కడ నువ్వు ఉన్నావు. రమణ మహర్షి గారు ఒక మాట చెప్పారు, నిన్ను నువ్వు చూసుకుని లోకాన చూడు అని. నిన్ను నువ్వు చూసుకుని లోకాన చూడని అంటే, నిన్ను నువ్వు చూసుకోకుండా లోకాన చూస్తే లోకం నిన్ను మోహింపజేస్తుంది. లోకం యొక్క మోహంలో, ఆ ప్రవాహంలో కొట్టుకుపోతావు. నిన్ను నువ్వు ముందు చూసుకో, తర్వాత లోకాన చూడు. నిన్ను నువ్వు ముందు చూసుకుంటే నువ్వు ఎవరుగా ఉన్నావో అదిగానే లోకం కనిపిస్తుంది. మిమ్మల్ని చూసి నాకు మోహం కలుగుతుంది, నన్ను చూసి మీకు మోహం కలగవచ్చు, కానీ నన్ను చూసి నాకు మోహం కలగదు. అందుచేత నిన్ను నువ్వు చూసుకుని లోకాన చూస్తే నీకు లోకం కూడా దేవుడిగానే కనిపిస్తాడు, లోకం కూడా చైతన్యంగానే కనిపిస్తుంది, లోకం కూడా ఆత్మగానే కనిపిస్తుంది. అంటే నిన్ను నువ్వు తెలుసుకుంటే, నేను నువ్వు చూసుకుంటే అప్పుడు లోకం ఎవరో, దేవుడు ఎవరో నీకు అర్థమవుతుంది. జీవలక్షణాలు ఉన్నవాడందరూ పశువులే. ఈ పశు లక్షణాలు ఎలా పోతాయి? తెలివితేటల వల్ల పోతాయా? పోవు. తెలివితేటలు లేకుండా మనిషి ఉండడు, కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు. అయితే ఈ పశువు, ఈ జీవలక్షణాలు ఉన్న వాళ్ళందరూ పశువే. ఈ పశు లక్షణాలు పోవాలంటే, ఈ జీవలక్షణాలు పోవాలంటే, ఈ ప్రకృతి లక్షణాలు పోవాలంటే, ఈ సృష్టికి కర్త అయినటువంటి, ఈ సృష్టికి ప్రభు అయినటువంటి ఆ ఈశ్వరుని ఆశ్రయించాలి. ఈశ్వరుని ఆశ్రయించి, ఈశ్వరుని ఆరాధిస్తూ, ఈశ్వరుని ఉపాసిస్తూ, ఈశ్వరుడు చెప్పినట్టుగా మన దైనందిన జీవితంలో నడుచుకుంటూ ఆచరిస్తూ ఉంటే ఈ పశు లక్షణాలు మనలోంచి పోగొట్టి ఆ ఈశ్వరుడు ఆయన స్వరూపాన్ని మనకిచ్చి ఈ జీవుణ్ణి దేవుడి కింద చేస్తాడు. మనకు అర్థం దేనికి ఉపయోగపడుతుంది? మన ముఖాన్ని శుభ్రం చేసుకోవడం కోసం అర్థం ఉపయోగపడతాం. అర్థానికి ఎటువంటి ప్రయోజనం ఉందో సృష్టికి కూడా అటువంటి ప్రయోజనమే. అంతకు మించి సృష్టికి ప్రయోజనం లేదు. నీ ఫేస్ను శుభ్రం చేసుకోవడానికి అర్థం ఏ రకంగా ఉపయోగపడుతుందో, అలాగే నిన్ను నిన్ను సంస్కరించుకోవడానికి, నీ చైతన్య స్థాయి పెంచుకోవడానికి నీకు సృష్టి ఉపయోగపడతాం. అంతవరకే సృష్టి ప్రయోజనం అది. అందుచేత సృష్టికి ప్రయోజనం ఉంది. దాని ప్రయోజనం ఏంటంటే మన బలహీనతలు ఏంటో సృష్టి చూపిస్తుంది. అది ఎక్స్రే ఏం చేస్తుందంటే నా రోగాన్ని ఎక్స్రే చూపిస్తుంది, కానీ నా రోగాన్ని ఎక్స్రే పోగొట్టదు. అదేవిధంగా నా బలహీనతలు ఏమిటో సృష్టి చూపిస్తుంది, కానీ నా బలహీనతను సృష్టి పోగొట్టదు. నా బలహీనతను సృష్టి చూపిస్తుంది. నా బలహీనత ఏంటో నేను తెలుసుకుని సత్పురుషుడు సాంగత్యం చేసి గురువుని ఆశ్రయించి మనం ఏ పని చేసినా, ఏ మాట్లాడినా ఈశ్వరుడు ప్రీతి కోసం ఆ పని చేస్తూ ఆ మాట మాట్లాడుతూ ఉంటే ఈ బలహీనతల నుంచి మనం విడుదల పొందుతాం. ముందు ఏ బలహీనతలు ఉన్నాయో మనకు తెలియాలి. అది సృష్టి చెబుతుంది. ఆ బలహీనతలు మనం తెలుసుకున్నాక అందులోంచి బయటపడటానికి సజ్జన సాంగత్యం ఉండాలి, శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి, గురువును ఆశ్రయించాలి, ఈశ్వరుని ఆరాధించాలి. ఇన్ని రకాలుగా చేస్తే మన యొక్క బలహీనతల్లోంచి మనం బయటపడతాం. మన బలహీనతల్లోంచి ఎప్పుడైతే మనం బయటపడ్డామో, లోపలటువంటి పరమేశ్వరుడు, లోపలటువంటి చైతన్యం, లోపలటువంటి సుఖస్వరూపం, సుఖం ఎక్కడుందంటే ఒక్క ఆ చైతన్యంలోనూ ఉంది సుఖం. అది శాపాలకి, వరాలకి, జన్మలకి, పునర్జన్మలకి, పూర్వజన్మలకి, ఈ పంచభూతాలకి, ఈ జడ వస్తువులకి, అన్నిటికి అతీతమై ఉన్నది. భగవంతుడి ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నాడు. ప్రపంచమంతా వ్యాపించి ఉండటమే కాదు, ప్రపంచానికి అతీతంగా కూడా ఉన్నాడు. అది ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు, కానీ ప్రపంచానికి అతీతంగా కూడా ఉన్నాడు. ఆ ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడంటే మన హృదయంలోనే ఉన్నాడు. మన హృదయంలోనే గూడు కట్టుకుని మన హృదయంలోనే మకాం ఉన్నాడు. అయితే ఈ శాస్త్రాన్ని శ్రవణం చేయటం, పెద్దల యొక్క సాంగత్యం చేయటం, ఎందుకంటే ఇది అన్నింటి యొక్క ప్రయోజనం ఏంటంటే మనస్సు యొక్క నిగ్రహం. మనస్సుకి అంతర్దృష్టి లేకపోతే, మనస్సుకి అంతర్ముఖ స్థితి కనుక లేకపోతే, మనోనిగ్రహం లేకపోతే అది హృదయాభిముఖంగా ప్రయాణం చెయ్యదు. అంతర్ముఖమైన మనస్సు హృదయాభిముఖంగా ప్రయాణం చేసి హృదయంలోకి వెళ్ళి అది లయమవుతుంది. నేను అనే బుద్ధి ప్రతి మనిషికి ఉంది. ఆ నేను అనేది బుద్ధి ఎక్కడి నుంచి ఉదయించి వస్తుందో, ఎక్కడ ఎరయ్యి వస్తుందో, ఎక్కడ పుట్టి వస్తుందో, అక్కడే దేవుడు ఉన్నాడు. అంటే నీ నేను అనే బుద్ధి పుట్టిన చోటే, ఆ తలంపు మొదటి తలంపు పుట్టిన చోటే దేవుడు ఉన్నాడు. అయితే దీనికి ఆ మూలం తెలుసుకోవడానికి పవిత్రత ఉండాలి, శాంతచిత్తం ఉండాలి, ఏకాగ్రచిత్తం ఉండాలి, ప్రవీణత ఉండాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఇన్ని రకాలుగా మనకి సహకరిస్తేనే కానీ, అంటే మన శరీరం, మన శరీర ఆరోగ్యం మనకు సహకరించాలి, మనకి మానసిక ఆరోగ్యం ఉండాలి, ఫిజికల్ హెల్త్ ఉండాలి, మెంటల్ హెల్త్ ఉండాలి, సత్పురుషులు సహవాసం దొరకాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి, సెన్సెస్ కంట్రోల్ ఉండాలి. ముందు కేవలం లైఫ్ అనేది కేవలం ఎంజాయ్మెంట్ కోసమే కాదు, పెర్ఫెక్షన్ సంపాదించాలనేటువంటి సద్బుద్ధి సౌహృదయం ఉండాలి. ఇన్ని రకాలుగా ఉంటేనే కానీ, ఈశ్వరకరుణ ఉంటేనే కానీ ఇంత సంపద మనకు పట్టదు. అంటే ఆధ్యాత్మికం కూడా సంపదే, ఆధ్యాత్మికం కూడా సంపదే. మనిషి జీవించడానికి పొట్ట బట్ట అవసరమే, కేవలం గమ్యం అనేది కాదు. మనిషి గమ్యం ఏమిటంటే నువ్వెవరో నువ్వు తెలుసుకోవటం. నువ్వెవరో నీ తెలియకపోతే నీకు సుఖం తెలియదు, సుఖం రాదు, నీకు శాంతి రాదు. శాంతి లేని వాడికి సుఖం లేదన్నాడు చాకరాజు. ఎవరికైతే శాంతి లేదో వాడికి ఎంత భౌతికమైనటువంటి సంపదలు ఎన్నున్నప్పటికీ శాంతి లేని వాడికి సుఖం రాదు. అంటే నీ కనుక జ్ఞానం లేకపోతే, ఆధ్యాత్మిక చింతన లేకపోతే, పరమేశ్వరుడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసం నీకు లేకపోతే, జ్ఞానాన్ని సముపార్జించాలనేటువంటి ఆ కాంక్ష, అంటే ఆ ముముక్షత్వం, ఆ జిజ్ఞాసత్వం కనుక నీకు లేకపోతే, కేవలం భౌతికమైన సంపదలో ఉన్నాయనుకో, నిప్పులో పెట్టిన కట్టెల్లాంటి అన్నాడు భౌతికమైన సంపదలన్నీ కూడా. ఇవాళ పచ్చగా ఉండి రేపు ఎండిపోయే వస్తువుల కోసం నీవి జీవించకు. నీ హృదయంలో శాశ్వతంగా ఉండే ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు ఆనంద స్వరూపం, శాంతి స్వరూపం, ఎప్పుడు ఉండటమే దాని పని. అంటే ఆ వస్తువుని తెలుసుకోవడానికే నువ్వు ఈ భూమి మీదకి వచ్చిన పని. రమణ మహర్షి గారు ఒక మాట అన్నా, వారు వచ్చిన పని మర్చిపోకండి. అంటే ఈ భూమి మీదకి ఏ పని మీదకైతే వచ్చామో ఆ పనిని మీరు మర్చిపోవద్దని. ఎంచేదంటే మహాపురుషుల సంశ్రయం, మహాపురుషుల సాంగత్యం, ఎంతో ఎన్నో జన్మలు చక్కగా సంస్కరింపబడినటువంటి జీవితాలు జీవిస్తేనే కానీ మహాపురుషుల సంశ్రయం దొరకదు. ఓసారి ఒక భక్తుడు ఏం చేశాడంటే, రమణ మహర్షి గారితో మాట్లాడుతూ అటు ఇటు చూశాడు, ఎవరు లేరని టైం చూశాడు. ఒక మాట అడిగాడు, ఏమండి మీరంటే మాకు ఇష్టంగా ఉంది, మీరంటే మాకు అట్రాక్షన్ ఉంది, అంటే మీరంటే మాకు ఆకర్షణ ఉంది, మీరంటే నేను చాలా ఇష్టపడుతున్నాను, మిమ్మల్ని చూసి నాకు ఆకర్షణ కలగటానికి, మీరంటే నేను ఇష్టపడటానికి, ఇదంతా నా తెలివి కారణమా, లేకపోతే ఇదంతా నా చదువు కారణమా, నేను పుట్టిన కుటుంబం కారణమా, లేకపోతే నా ఎకనామిక్ స్టేటస్ కారణమా, నా సోషల్ స్టేటస్ కారణమా, లేకపోతే నా పూర్వజన్మ సుకృతమా, ఇదే అని అడిగింది. మీరంటే నేను ఇష్టపడుతున్నాను, ఈ ఇష్టం ఎందుకు వచ్చింది, నా తెలివితేటలను బట్టి నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నానా, లేకపోతే నాకున్నటువంటి, లేకపోతే నాకున్నటువంటి సాంఘిక స్థాయి కానీ, లేకపోతే మరొకటి కానీ, నాకున్న ధనాన్ని బట్టి కానీ, నాకున్న బుద్ధిని బట్టి కానీ, లేకపోతే నేను బాగా ఆలోచించి రమణ మహర్షి గారికి టీచింగ్స్ బాగా చదివి అర్థం చేసుకుని మిమ్మల్ని మీ చేత ఆకర్షించబడుతున్నానా, లేకపోతే జన్మాంతరంలో మీకు నాకున్న అనుబంధాన్ని బట్టి ఆకర్షించబడుతున్నానా, పూర్వజన్మ అనుబంధం, ఆ పూర్వజన్మ సుకృతం బట్టి ఆకర్షించబడుతున్నానా, మీ ఎందు నాకు ఆపుకోలేని ఆకర్షణ మీ పట్ల నాకు కలగటం కోసం నా తెలివి కారణమా, పూర్వజన్మ సుకృత కారణమా అని అడిగాడు. అది ఆ విషయం. అక్కడ అడిగితే ఆయన స్పెసిఫిక్గా చెప్పారు, కన్ఫ్యూజన్లో పెట్టలేదు. ఏ మహాత్ముడికైనా, ఏ సెయింట్కైనా, ఏ సేజ్కైనా క్లారిటీ ఉంటుంది, ప్యూరిటీ ఉంటుంది, వారు చెప్పే మాటలు స్పష్టంగా ఉంటాయి. అంతేకాని వారు చెప్పేది వారికి తెలియకుండా, మేము చెప్పేది మాకు తెలియదు, మీకు తెలియదు, మీరు చెప్పేది మాకు తెలియదు, అలా ఉండదు. సెయింట్ చెప్పే మాట మ్యాథమెటికల్ యాక్యురసీ, అంటే 6, 4, 10 ఆ మ్యాథమెటికల్ యాక్యురసీ ఎలా ఉంటుందో ప్రతి సెయింట్ చెప్పే మాట కూడా అలాగుంటుంది. అందుచేత ఆయన ఏమని చెప్పారంటే, జన్మాంతరమైన అనుబంధమే, జన్మాంతరమైన సుకృతం వల్లే నువ్వు నా ఎందు ఆకర్షించబడ్డావని స్పెసిఫిక్గా చెప్పాడు. నీ తెలివితేటల వల్ల నా దగ్గరికి రాలేదు నువ్వు, మన జన్మ పూర్వజన్మల్లో ఉన్న అనుబంధాన్ని బట్టి, నీ జన్మాంతరమైన సుకృతిని బట్టి నా వైపుకు నువ్వు వచ్చావు, కానీ కేవలం నీ తెలివి కారణం కాదు అని స్పష్టంగా ఆయన చెప్పారు.